विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्
సద్గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ రామచంద్ర ప్రభు పట్టాభిషిక్తుడై ప్రజల్ని పరిపాలిస్తున్న కాలంలో ప్రజలంతా ఏ ఈతి బాధలు లేకుండా సుఖంగా ఉంటూ ఉండగా ఎక్కడ చూసినా రామనామం తప్ప మరొకటి ఆ కాలంలో ప్రచారంలో లేదు. దాంతో సర్వం రామమయమైపోయింది. అయినా ఎంత గొప్ప రాజ్యంలో అయినా చంద్రుడిలో మచ్చున్నట్టు ఒక్క పెసర్ ఉండాలట. భరతుడు రామపాదుకల్ని గద్దె మీద పెట్టి లెక్కలన్నీ వాటికే నివేదన చేసి రాజ్య పరిపాలన చేశాడు. అయోధ్యానగర వాసులు చుట్టుపక్కల వాళ్ళంతా మాత్రం సక్రమంగానే పన్నులు కట్టారు. అందుకే నువ్వు ఎలా ఇచ్చావో రాజ్యం అలాగే ఇస్తున్నానని భరతుడు చెప్పడంలో ఉద్దేశం అది. నువ్వు ఇచ్చిన రాజ్యాన్ని నేనేం పాడు చేయలేదు, ఐశ్వర్యం అంతా తగలబెట్టలేదు, ఇంకా కాస్త కోస్త అభివృద్ధే తప్ప అన్నాడు. అంటే పన్నులు కట్టిన వాళ్ళు సక్రమంగానే కట్టారు, ఆ లెక్కలు జమలు అన్నీ కూడా శత్రుఘ్నుడు చూసేవాడు. వాటిని భరతుడు రామ పాదుకలకి ఈరోజు విన్నవించేవాడు అన్నట్టు. అలా పాదుకలు పెట్టుకోవడం, ఇదిగో ఈ పూట ఎంత వచ్చింది, జమ ఎంత, ఖర్చు ఎంత, ఇలా చెప్పుకొచ్చేవాడు పాపం. ఒక్క రెండు దేశాల వాళ్ళు మాత్రం, రాముడు లేడు గనక, అందులో కొంచెం దూరంగా ఉంది గనక సామ్రాజ్యం కూడా, సహజంగా వాళ్ళ బుద్ధిలో తేడా ఉండడం వల్ల వాళ్ళు మాత్రం సక్రమంగా పన్నులు కట్టలేదు. అందులో మొదటిది పారసీక దేశం, ఇది మనం చెప్పుకున్నాగా పర్షియా. ఇదంతా కూడా ఆ రోజుల్లో మద్ర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కాబట్టి మద్ర దేశాధీశ్వరులు ఆ త్రేతాయుగ కాలంలో రాముడి సామ్రాజ్యానికి 14 ఏళ్ల పాటు పన్నులు కట్టలేదు. ఏదో కట్టారు చింతపిక్కలు, గుమ్మడికాయంత బంగారం కట్టవలసిన చోట నామకే వస్తే ఇంత పెసర కట్టేవారన్నమాట. సాధారణంగా ఏమిటో తెలియదు కానీ కట్టేవాళ్ళు ధర్మాత్ముల మీదేమో భారం పడిపోతుంది, ఎగ్గొట్టేవాడు ఎప్పుడు ఎగ్గొడుతూనే ఉంటాడు. మార్గాలన్నీ కూడా ఎగవేతకి సిద్ధంగా ఉండేవాడికి సుగమంగా ఉంటాయి అన్నారు. ఇంకా పడేవాడి మీద భారం ఎప్పుడూ పడుతుంది. పూర్తిగా మద్రదేశం వాళ్ళు కట్టవలసిన పనులు మోసం చేసి కట్టలేదు. కాంభోజ దేశం వాళ్ళు కూడా అలాగే కట్టలేదు. రాముడు రాజ్యానికి వచ్చాక ఒకరోజున అగస్త్య మహర్షి వచ్చి, రామచంద్ర ప్రస్తుతం నీ రాజ్యానికి ఏం కొరత లేదు, అసలు నువ్వు పరిపాలిస్తూ ఉంటే జగన్మాత ఆదిలక్ష్మి సీతాదేవి గనక, నువ్వు ఆదిదేవుడివి గనక ఎక్కడ భూమండలంలో కరువు ఉండదు, సంపదలకి లోటు ఉండదు, అందరూ హాయిగా ధన ధాన్య కనక వస్తువాహనాదులతో సుఖంగా ఉంటారు. అయినా ధర్మం ధర్మమే, కాంభోజ దేశ మద్రదేశాధీశ్వరుల సామ్రాజ్యాల నుంచి రావలసిన పన్ను 14 ఏళ్ళుగా రాలేదు, బాగా బకాయి ఉండిపోయింది. అయినా నువ్వందరినీ సమానంగా చూస్తావు గనక వీళ్ళకి విందు భోజనం పెట్టినట్టే వాళ్ళకి పెడతావు, వీళ్ళకి కలిగించే సౌకర్యాలే వాళ్ళకి కలిగిస్తావు, చట్టం అందరికీ చట్టమే గనక. ఒక ఊళ్ళో 100 మంది ప్రజలు ఉన్నారనుకోండి, పన్ను కట్టినా కట్టకపోయినా అందరికీ ఒకటే విధానంగా ఉంటుంది, కానీ పన్ను కట్టిన వాడికి మాత్రమే ఊళ్ళో ఉండే అధికారం ఉంది, లేనివాడు బయటికి పోండనే అధికారం ఎప్పుడూ ఉండదు. కాబట్టి అందరూ ఒకే రకంగా బతుకుతున్నారు. ఇది ప్రజలలో క్రమంగా పన్నులు ఎగగొట్టినప్పటికీ ప్రభువు ఏమీ అనడు అనే ఒకనొక దుర్భావన పెంచుతుంది. అందుకని ఎప్పుడు శిక్ష ఉండాలి. ఆ శిక్ష కూడా నీ పరిపాలనలో మృదువుగా ఉండాలి. పాయసం తినడం పెద్ద శిక్ష కాదుగా, కానీ పాయసం తింటే షుగర్ పేషెంట్కి ప్రమాదం, తీయని శిక్ష అనమాట అది. అందుకని ఇప్పటికి కూడా చాలామంది తిరుపతి వెళ్ళాక లడ్డు అండి, నాకు షుగర్ అండి, కొంచెం ఇంత పెసర చాలండి, నాక్కుపోతారు బాబు, లోపల కోరుకున్నా తినలేరు, ఏం చేస్తారు పాపం. సరే తినేసి పంచదార బదులుగా ఏదో అదేదో ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకునే వాళ్ళు వేసుకుంటారు, అది వేరే విషయం. నీవు ఒక అపూర్వమైన శిక్ష విధించు అని అగస్త్యుడు రాముడికి సూచన చేశాడు, పన్నులు వసూలు చేయడానికి ఒక సూచన. రాముడు 14 ఏళ్ళు గడిచిపోయింది కదా స్వామి, ఇక మీదట పన్నులు కట్టకపోతే చూద్దాము, అప్పుడు కొత్తగా వాళ్ళకి శిక్ష వేద్దామన్నాడు. వెంటనే వశిష్ఠుడు కూడా లేచి, రామా అన్నీ ఎరిగిన వాడివైనా కరుణాస్వరూపుడు గనక అలా పలుకుతున్నావు, చేసిన అపరాధము స్వల్పమైన భయంకరమైన దోషాన్ని మానవుడికిస్తుంది, ఇంత పుణ్యమైన త్రాయతే మహతో భయాత్ గొప్ప భయం నుంచి రక్షిస్తుంది, పుణ్యమైన పాపమైన దానికి తగిన ఫలితం ఎంతో కొంత అనుభవించవలసిందే. ఇప్పుడు ఈ 14 ఏళ్ళుగా వాళ్ళు చేసినటువంటి పన్నులు ఎగగొట్టడం అనే దోషానికి తగిన శిక్ష వెయ్యకపోతే ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఉండదు గనక నరకానికి పోతారు. ఒక రాజు పరిపాలనలో ఎవరైనా నరకానికి వెడితే ఆ బాధ్యత మళ్ళీ రాజుదే, కాబట్టి నరకానికి వెళ్లకుండా ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత సంపూర్ణంగా ప్రభువులది. అందుకే నాస్తికవాదుల్ని ప్రభువులుగా ఉంచకూడదని శాస్త్రం అన్నమాట. పూర్వకాలంలో మనువంశంలో ఇక్ష్వాకు వంశంలో మంచి పవిత్రమైన వంశం, అది సామాన్యమైన వంశమా, అటువంటి వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు. ఆ దౌర్భాగ్యుడు ఎందుకు పుట్టాడు అంటే, అలాంటి వాళ్ళు పుట్టడానికి గల కారణం వాళ్ళమ్మ మృత్యుదేవతకి కూతురు, మృత్యుదేవత పుత్రిక అవటం వల్ల ఆ పాపం వల్ల కొడుకు కూడా దౌర్భాగ్యుడు పుట్టాడు. వాడికి వేణుడు అని పేరు పెట్టారు. వాడు అంగరాజ్యాన్ని పరిపాలించేవాడు. పిల్లలు ఎక్కువైపోతే ఒక్కొక్కడికి ఒక్కొక్క రాజ్యం పంచిపెట్టేసేవారు అప్పట్లో. అందుకని ఇక్ష్వాకువంశంలో పుట్టినటువంటి వేణుడు అనేవాడికి అంగరాజ్యాన్ని ఇచ్చారు. అంగరాజుగా ఉన్న వేణుడు పరమనాస్తికుడు, పచ్చి తాగుబోతు, నీచుడు, నేనే దేవుణ్ణి అన్నం మొదలెట్టాడు. వాడు వచ్చిన దగ్గర నుంచి ఎర్రజెండాలు అట్టుకోవడం, అయష్టవ్యం హోతవ్యం దాతవ్యం విప్రాయటం సుదాత్తధనులన్ అని భాగవతంలో చెప్పారు. ఈరోజు నుంచి నా నగరంలో ఎవరు కూడా అయష్టవ్యం యజ్ఞం చేయడానికి వీల్లేదు, ఆ హోతవ్యం యజ్ఞంలో నెయ్యి పోయడానికి వీల్లేదు, ఆ దాతవ్యం ఎవరు ఎవరికి దానం చేయడానికి వీల్లేదు అని చాటించాడు. దాంతో ఋషులు అగస్త్యాదులందరూ పరుగు పరుగున వెళ్ళి, ఇదెక్కడ న్యాయమయ్యా, పరమ పవిత్రమైనటువంటి వంశంలో పుట్టి నాస్తికవాదం చేసి ఎక్కడ యజ్ఞాలు చేయకూడదు, దాతృత్వం పనికిరాదు, దేవతలు పనికిరాదు, పూజలు పనికిరావంటావు, ఉపసంహరించుకో నీ ఉత్తర్వు అని బతిమాలారు. ఎంత బతిమాలో వాడు పక్కపక్కనవి, ఒరే మూర్ఖుల్లారా అన్నట్ట ఋషుల్ని, ఎవరు ఎదురుగుండా ఉన్నది అగస్త్యుడి వంటి వాళ్ళు, మీరు చూడండి భాగవతంలో ఉంటుంది అది. అప్పుడు వాళ్ళు, అయినా సరే సరే నాయనా, తిడితే తిట్టవులే, ఇప్పటికైనా మారు అన్నారు. మిమ్మల్ని ఎందుకు తిట్టాను, సింహాసనం మీద కూర్చున్నవాడు విష్ణు వంటి, నా విష్ణు పృథివీపతి అని కదా శాస్త్రం, విష్ణువు కానివాడు మహారాజు కాడు. ఒక వ్యక్తికి పదవి వచ్చిందంటే పదవిలో ఉన్నంతకాలం అతడిలో విష్ణువు యొక్క అంశం ఉంటుంది. డైరెక్ట్ విష్ణువు నేను ఇక్కడ ఉంటే ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడని, ఆ కనిపించని విష్ణువు కోసం యజ్ఞం ఎందుకు, కనిపించే విష్ణువుని నేను ఈ రోజు నుంచి మీకు దానం చేయాలనిపిస్తే నాకే దానం చేయండి, శృంగేరి శారదాపీఠానికి వెళ్ళొద్దు, నేనే ఇక్కడ కూర్చుంటాను, నాకు దానం చేయండి. యజ్ఞంలో ఏదన్నా వేయాలనుకుంటే నా నోట్లో వేయండి, నేనే నోరు తెరిచి తింటాను, ఇష్టం లేకపోతే పక్కన డబ్బాలో పోయండి, అవన్నీ మా వాళ్ళందరం తింటాం. కాబట్టి యజ్ఞంలో వేసే ద్రవ్యాలు నెయ్య, దానం చేయాలనుకున్న పదార్థాలు ఇవన్నీ నాకే ఇచ్చేయండి అన్నాడు. చెప్పి చెప్పి విసిగిపోయి వీళ్ళు, వాడు ఇంకా రెచ్చిపోతూ ఉంటే హుం అన్నారు దేవతలు. ఆ హుంకారానికి చచ్చిపోయాడు వాడు. ఆ విధంగా వేణుడు చచ్చిపోగానే మళ్ళీ లోకంలో అసలు రాజు లేకపోతే ప్రమాదం కనుక వాడి శరీరాన్ని మధిస్తే కుడితొడ నుంచి పుట్టాడు, పృథనం చేయటం వల్ల పుట్టాడు కనుక పృథు చక్రవర్తి అన్నారు. పృథు అలా పుట్టాడనమాట. వేణుడి కొడుకు గనక వైన్యుడు అనేవారు ఆయన్ని. అందుకే బలిచక్రవర్తి కథలో ఏమని చెప్పారు, మున్ను వైన్యగయభూకాంతాదులు అని అంటే ఆ వైన్యుడు అంటే పృథు చక్రవర్తి అనమాట. బలిచక్రవర్తి కంటే కూడా ప్రాచీనుడు, అంత గొప్పవాడు ఆయన. అటువంటి మహాత్ములు ఈ లోకంలో ఉన్నారు. ఎందుకు చెబుతున్నామంటే ఇలాంటి నాస్తికవాదులు ఉంటే మహాప్రమాదం. నాస్తికవాదులకి అసలు ఓటు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీదట మీరు దేవుడు లేడు, రామాలయం లేదు, రాముడు లేడు, కళ్ళదోడు ఎట్టుకు తిరుగుతామంటే అటువంటి వాడిని తీసి పక్కన పారేయాలి. ధర్మాత్ములు కనుక మీరు గ్యారంటీగా పనిచేస్తారు. ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి ప్రభువులే సింహాసనాన్ని పరిపాలించాలి తప్ప నీతులు, వేద విరుద్ధులు, నాస్తికులు ఇటువంటి వాళ్ళు అనృతమాడేవాళ్ళు ప్రభువులుగా పనికిరారు. రామచంద్ర, ఇప్పుడు నువ్వు కనుక వీళ్ళకి శిక్ష వేయకపోతే వీళ్ళు పాపాత్ములే నరకానికి పోతారు కనుక ఆ పాపం నీకు కూడా వస్తుంది కనుక అప్పుడు నువ్వు కూడా నాస్తికవాదంలో ఇంత పిసర తేడా వస్తుంది కనుక వీళ్ళకి పన్ను వెయ్యి అన్నారు. రాముడికి తెలియక కాదు, కరుణ ఎక్కువ కనుక పరమాత్ముడు ఎంత పాపాత్ములైనా క్షమిస్తాడు కనుక ముందెలా అని. సరే మీరు అన్నారు కదా, మరి ఎలా వసూలు చేయాలి పన్ను అన్నాడు. ఆ బాధ్యత అంతా ఇదిగో మా హనుమంతుడి మీద పెడుతున్నాం అన్నాడు ఆయన. హనుమంతుడి మీద పెట్టాము అంటే ఏమిటో రాముడికి అన్నీ తెలిసినా ఏమనకుండా ఏం చేస్తారో మీరు చెయ్యండి, నన్ను మాత్రం అందులోకి రాగద్దన్నాడు ఆయన. కాంభోజ దేశ పారశీక దేశాలకు వెంటనే వార్త వెళ్ళిపోయింది. ఓ మద్ర దేశాధీశ్వరులారా, కాంభోజ దేశాధీశ్వరులారా, మీ పౌరులు మీరందరూ కూడా మీ రాజ్యంలో పన్నులు చెల్లించాలి. మా దూతను ఒకటి పంపుతాం. ఆ దూత ఏనుగులు ఒంటెలు తీసుకుని వస్తాడు. ఓడలలో ప్రయాణం చేయాలి కొన్ని చోట్ల, ఎందుకంటే కాంభోజ దేశానికి వెళ్ళాలంటే మధ్యలో సముద్రాలు దాటాలి, బంగాళాఖాతం దాటాలి. అలాగే మద్ర దేశానికి వెళ్ళాలన్నా సముద్రం దాటాలి. కాబట్టి ఓడల మీద వస్తారు, మీరు పన్ను కట్టండి. మీరు పన్ను కట్టడానికి చేయవలసిన పనల్లా మా వాళ్ళు ఏనుగులు ఒంటెలు బస్తాలు పుచ్చుకుని ఒక కాటా పట్టుకొస్తారు, ఒక తూకం వేసేటటువంటి త్రాసు. ఆ త్రాసుని మీ నగరంలో వెళ్ళాడగడతారు. ఎవరైనా వాళ్ళు ఎంత పన్ను కట్టాలో ధర్మం ప్రకారం అందులో వేయమనండి. వాళ్ళకే తెలిసిపోతుంది కదా. అక్కడ ఒకవేపున కేవలం ఒక నిమ్మకాయే పెడతారు. ఆ నిమ్మకాయ బరువు ఉన్నంత బంగారం యువతల తక్కెట్లో వెయ్యాలి. ఎవరి చేత ఎంత బంగారం వసూలు చేయాలో ఆ నిమ్మకాయ చూసుకుంటుంది అని చాటింపు వేశారు. నిమ్మకాయ అంత ఏమిటి, ఏక 14 ఏళ్ళు మనము ఏకంగా మొత్తం గుంటూరే కొనగలిగేంత, అంటే ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు గుంటూరు కొనగలిగేంత ధనాన్ని సంపాదించాం. ఈ డబ్బంతా ఉండగా మనకి నిమ్మకాయ ఏమిటి, గుమ్మడికాయ ఎంతైనా, దెబ్బకాయ ఎంతైనా, దెబ్బకాయ ఎంతైనా వేస్తామని అందరూ సంతోషపడిపోయి సేవభాష ఇలా ఉండాలి రాముడి పరిపాలన అంటే అన్నారు. సరే ముందు కాటాపుచ్చుకు బయలుదేరారు. ముందుగా మద్ర దేశానికి వెళ్ళారు. అక్కడ మద్ర దేశంలో ఒక ఊళ్ళో నడివీధిలో ఈ కాటాని వేళ్లాడగట్టారు. రెండో కాటాలో ఒక దాంట్లో అనమాట ఒక కేవలం నిమ్మకాయ పెట్టారు. నిమ్మకాయ ఎంత ఉంటుంది, చాలా చిన్నది. ఓ నిమ్మకాయ అందులో పెట్టారు. ఇప్పుడు ఒక ఆయన పరిగెత్తుకొచ్చాడు, టిక్కు టిక్కును ఊపుకుంటూ. ఆయన 14 ఏళ్ళుగా బాగా సంపాదించినటువంటి పెద్ద ఆయన, నిమ్మకాయే కదానని ఏదో ఆ మాత్రం బంగారం పట్టుకొచ్చి రెండో దాంట్లో వేశాడు. మాయిదారిది తూగట్లేదు, నిమ్మకాయే బరువుగా ఉంది. ఎంతసేపటికి ఇంత బంగారం వేశానని తెల్లబోయే ఆయన ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ 4 గుమ్మడికాయలు బంగారం తెచ్చి వేశాడు, అయినా తూగలేదు. మొత్తం మీద 85 క్వింటాల బంగారం వేస్తేగా తూగలేదు వాడికి, ఒక్క నిమ్మకాయకి. ఆయనకి అంత పన్ను అంతకాలం చెగ్గొట్టాడనమాట ఇంకా బంగారం వ్యాపారంలో. వాడికి ముచ్చమట్లు పట్టేశాయి, ఏమిట్రా ఇది, చూడ్డానికి నిమ్మకాయ అని. ఈ మొత్తం బంగారం అంతా తీసేశాక ఇందులో ఏమైనా మోసం ఉందా అని నిమ్మకాయ చేత్తో ఎత్తాడు. ఎత్తితే నిమ్మకాయ చాలా తేలిగ్గా ఉంది. ధర్మం, నేను చేశానుగా దాచాగా, పోన్లే పన్ను పోయింది, ఇక్కడితో నా పాపం పోయింది అని ఏం తిట్టుకోలేదు, దండం పెట్టి వచ్చాడు. ఇది చూచాడు పక్కనున్న నా బోటివాడు ఒకడు, ఇదేమన్యాయం రా బాబు, వాడేకంగా 80 క్వింటాలు బంగారం వేస్తే కానీ తూగలేదు, నా ఇంట్లో ఏముంది, అంత నా పని అయిపోతుందేమో, నా ఇల్లు అమ్ముకోవాలేమో అని కంగారు పడుతూ పాపవాడు వాడి దగ్గర ఒక్క ఉంగరమే కట్టాలి. ఆ ఉంగరం పట్టుకొచ్చి అందులో వేశాడు. ఆ ఉంగరానికి బరువు టిక్కును తూగేసింది. అందరికీ మతిపోయిందనమాట. ఇక అక్కడి నుంచి మొదలైందిటండి, ఒకడు 10 కేజీలు, ఒకడికి 25 కేజీలు, ఒకడికి 100 గ్రాములే, ఒకడికి గ్రాము. ఇలాగా ఒక్కొక్కరికి వారు ఎంత పన్ను కట్టాలో అంత పన్నుకి తగిన బంగారం మాత్రమే రెండో సిబ్బెలో తూగుతోంది, అవతల సిబ్బెలో మాత్రం నిమ్మకాయ ఉంటుంది. ఉన్నది నిమ్మకాయ అయినా అందరికీ దెమ్మ తిరుగుతోంది. ఇదేమిట్రా నిమ్మ ఇలా దెమ్మ తిరుగుతుంది అనుకుంటే అసలు రహస్యం ఆ నిమ్మకాయలో దూరారు ఆంజనేయ స్వామి వారు. అంచేత ఆయన ధర్మదేవత అయ్యి ఎవరి చేత ఎంత పన్ను వసూలు చేయించాలో అలా చేయించారు. అలా పన్ను వసూలు చేసే భారం ఆయన మీద పెట్టామా? ఏమని ఆంధ్రప్రదేశ్ అని అవి ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గ్యారంటీగా అయిపోతుంది. ఈ విధంగా ఆ మహానుభావుడు ధర్మ ప్రకారంగా తులాభారం తాను తూగాడనమాట తెలియకుండా. దానికే ఈ కథకి హనుమంతులాభారం అని పేరు అనమాట. హనుమంతుడు తూగాడు అక్కడ, నిమ్మకాయ కాదు. ఆయన ధర్మం ప్రకారంగా ఎవరి చేత ఎంత వసూలు చేయించాలో అంతా వసూలు చేయించి పన్నంతా ఖజానాకి పంపించాడు. ఈ విధంగా కాంభోజ దేశం మద్ర దేశాధీశ్వరులు ప్రాయశ్చిత్తం చేసుకుని, రామచంద్ర ప్రభు నీ పరిపాలనలో ధర్మం నిజంగా నాలుగు పాదాలు నడుస్తోంది, ఎందుకనంటే మేము ఎంత కట్టాలో అంతా మాత్రం పట్టుకెళ్ళావు, ఎవరికీ బాధ లేదు, అలాగని ఎవరికీ అన్యాయము జరగలేదు. ఎవడు పన్ను కట్టినందుకు ఇంటికి వచ్చాక కూడా మాట వరసకు కూడా అయ్యో ఎక్కువ కట్టామని లేక తక్కువ కట్టామని అనుకోవడంలా, అందరూ ధర్మమే అనుకుంటున్నారు. ఇది నీ పరిపాలనలో ఉన్న విశిష్టత అని లేఖలు రాసి రాజులు పంపారట. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కనుక మళ్ళీ వెంటనే రావడానికి వీల్లేక లేఖల ద్వారా రాముడికి తమ అభినందనలు తెలిపారు. ఈ హనుమత్ తులాభారం కనుక శ్రద్ధగా వింటే తప్పక వ్యాపారంలో ఒడిదుడుకులుంటే అభివృద్ధి అయి తీరుతుందని చెప్పారండి. ఈ ఘట్టం విన్నవాడు ఇప్పుడు ఎలాగో రికార్డ్ అయ్యింది, భవిష్యత్తులో వినండి, ఈ కథను తలుచుకోండి. ఎవరికైనా వ్యాపారంలో ఒడిదుడుకులుంటే, వ్యాపారంలో ఇబ్బంది పడుతూ ఉంటే, షాపులు దివాళా తీస్తూ ఉంటే ఈ క్యాసెట్ అక్కడ ప్లే చేయమన్నారు. అంటే పూర్వకాలంలో పెద్దల్ని పిలిపించి ఆ దుకాణాల్లోనో లేక ఇక్కడ వ్యాపార కేంద్రాల్లోనో ఈ కథలు చెప్పించేవారు. ఈ తులాభార కథ విన్నాక మూడే మూడు రోజుల్లో దివాళా ఎత్తున వ్యాపారాలు అభివృద్ధి చెందడం నేను చూశాను. ఒక కిరాణా కొట్టు ఆయన ఉండేవాడు గణపురంలో, పాపం చాలా మంచివాడు. నేను వెళ్ళినప్పుడల్లా చిన్న గురువు గారు అని మా నాన్నగారితో వెళ్ళడం వల్ల ఇంత బెల్లం ముక్క పెట్టేవాడు. పూర్వకాలంలో కొట్లోకి వెళ్ళి సామాన్ తీస్తే ఆకన కొసని ఇంత బెల్లం పెట్టేవారు కొసని. ఇప్పుడు బెల్లమా, మొత్తం క్షవరమే, క్రమంగా మారిపోయింది. కానీ ఎందుకో కానీ శనగపప్పు పెట్టడం, బెల్లం పెట్టడం ఇలా పెట్టి పంపించేవారు. పాపం ధర్మాలకు నిలయం మన దేశం అంటే. ఆయనకి ఏం కారణం చేతనో వ్యాపారంలో చాలా ఇబ్బంది వచ్చింది. దాంతో కిరాణా కొట్టు మొత్తం మూసేసుకోవాల్సి వచ్చింది. ఈ కుటుంబంలో మామూలు సంక్షోభం కాదు, ఆత్మహత్య చేసుకుందామన్నంత సంక్షోభం వచ్చింది. ఆ సమయంలో మా నాన్నగారి దగ్గరికి వస్తే అప్పుడు ఈ కథని మూడు రోజులు మా అబ్బాయి మీ కొట్లో వినిపిస్తాడు, రోజు వింటూ ఉండవయ్యా, పొద్దున్నే కొట్టు తీయి. ఎలాగో రోజు స్నానం చేయకుండా వెళ్ళేవాడు కదా ఆయన. ఆ వెళ్ళాక ఆంజనేయ స్వామి పటం పెట్టుకో, హారతిచ్చి కథ విని కొంచెం బెల్లం ఒక నైవేద్యం పెట్టు అనగానే మూడు రోజులు చేశాడండి. ఎలా పోయిందో ఆపదంతా అలాగే పోయింది. దివాళా ఎత్తిన వ్యాపారం మళ్ళీ విజృంభించేశాడు. ఇక చూడండి, అంతవరకు అద్దెకొట్లో ఉండేవాడు కాస్త సొంత దుకాణం పెట్టుకుని పెద్ద వ్యాపారం నాలుగైదు బ్లాకులకు విస్తరించాడు. ఇక తర్వాత ఆ కొట్టుకి ఎంత పేరు వచ్చిందంటే వీధులు ఇప్పటికి కూడా హోల్సేల్ వర్తకుడు అనమాట. ఆయన గురువుగారు చిన్న గురువు గారు అనేవారు అప్పట్లో, ఇప్పటికి పెద్దవాడినైనా మళ్ళీ చిన్న గురువు గారనే పిలిచి ఎప్పటికీ ఆ ఊరు ఎడితే ఓ జీడిపప్పు ప్యాకెట్ ఇవ్వకుండా పంపడు ఆయన. అంత గౌరవం అనమాట. ఎందుకు చెప్తానంటే మన శాస్త్రాలు మన పురాణములు ఏవి వమ్ము కావు, అన్నీ కూడా మానవులకి ఉపకారం చేయడానికి అన్ని విధాలుగా సుఖపడ్డానికి వీలుగా తయారు చేసినటువంటి ధర్మసమ్మతమైన కథలు. జరిగినవి జరిగినట్టు చెప్పటం వల్ల అందులో ధర్మం ఉండడం వల్ల ప్రతి కథలోనూ వాల్మీకియో పరాశరుడో వ్యాసుడో ఈ పురాణాదులలో ఇతిహాసాదులలో బీజాక్షరాలు కూడా ఇమిడ్చారు. అసలు నిజంగా నేను చూశాను పరాశర సంహితలో ఎక్కడ చూసినా గాయత్రీ మంత్రమో ఉపనిషత్ సారమో ఇంచుమించుగా ప్రతి రెండు శ్లోకాల్లో ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, అది కథతో పాటుగా ఉపనిషత్సారం అవ్వడం వల్ల మంత్రబీజాలు ఉండడం వల్ల అవి చదివినవాడు రాసినవాడు విన్నవాడు అభివృద్ధి పొందుతాడు. మంత్రం యొక్క లక్షణం అదే, మననాత్ త్రాయతే ఇది మంత్ర. నువ్వు ఎంత మననం చేస్తే నిన్నంత బాగా రక్షిస్తుంది, లోపల లోపల పదే పదే రామ రామ అను నిన్ను రక్షిస్తుంది. ఏ మంత్రమైనా ఏ నామమైనా ఎంత జపం చేస్తే అంత బాగా ఫలిస్తుంది. ఒకసారి తెలియక రామనామం చేస్తూ స్కూల్ ఎగ్గొట్టాలనిపించింది నాకు చిన్నప్పుడు. ఎందుకంటే ఒక ముక్కుపొడి డబ్బా మేస్టార్ ఉండేవారు, నేనేం ఉబ్బుసుపోక కబుర్లు చెప్పడంలా మంత్రం గొప్పతనం చెప్పడానికి చెబుతున్నాను. ఆయన దగ్గర ఇంత ముక్కుపొడి ఉండేది డబ్బా. ఈ ముక్కుపొడి డబ్బాతో రాగానే పిల్లలందరినీ సరదా కోసం ఎత్తి మీద టింగ్ అని కొట్టేవాడు. రామచంద్ర ప్రభు ఆ రోజులో మంచి పప్పు నెయ్యి వేసుకు తిని వచ్చి ఆయన నెత్తి మీద కొట్టగానే బుర్ర గిర్రుని తిరిగిపోయేది. హనుమంతుడి గదాఘాతానికి రాక్షసులు తలకాయ తిరిగినట్టుగా ఆయన మంచి ఎర్రగా బుర్రగా ఉండేవాడు. నెత్తి మీద మాత్రం ఒక్క వెంట్రుకు ఉండేది కాదు. ఆయన అందరూ ఎర్రమేస్టారు పండుమేస్టారు అనేవారు. ఈ దెబ్బ కొట్టగానే నాకు విసిగెత్తి ఇంత చేసేమో, నేను చదువుతున్నది నాలుగో తరగతి మూడో తరగతి, అందుకని స్కూల్ ఎగ్గొట్టాలి, ఈయన కొడతాడు, పండితుడిని కొట్టేవాడు పాంబరుండి కొట్టేవాడు సరదా ఆయనకి ఇంకేం లేదు. అలాగే నేను పాపాత్ముడు కాదు, ఆయనకి వ్యసనం కొట్టడం. అందుకని ఓ రోజు ఏం చేశాను, ఈ హనుమ చరిత్ర చదువుతూ చదువుతూ రామా రామా ఈ పూట కాలు బెణికితే నేను కింద పడిపోయి, అప్పుడు కాలు బెణికితే నన్ను స్కూల్కి వెళ్ళిన ఎవరో వచ్చి అనుకుంటే డామని కింద పడిపోయాను కాలు బెణికింది. రామ రామ అనుకుంటే కాలు బెణికి మా నాన్నగారు అరేరే స్కూల్ వద్దులేని ఆయన అని పడుకోబెట్టి ఆయనే తోమి కాస్త కట్టు కట్టారు. 3 రోజులు స్కూల్ ఎగ్గొట్టడానికి రామమంత్రం ఉపయోగించామని తర్వాత సిగ్గేసింది నాకు. చిన్నప్పుడు తెలియదు కదా మనకి, మనకి తెలియకుండానే ఈ పోటీ ఇది వస్తే బాగుండు అనుకుంటామే. అందరికీ అది జరగదు, కానీ మంత్రోపాసకులకి జరి తీరుతుంది అనమాట, అక్కడ వస్తుంది ఇబ్బంది అనమాట. ఈ పోట ఎప్పుడన్నా నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు మొన్నే జరిగింది. ఎప్పుడు లేనిది 8:20 ఫ్లైట్ బయలుదేరుతుంది. హైదరాబాద్ నుంచి ముందు ఢిల్లీ పెడతాను, ఢిల్లీ నుంచి డైరెక్ట్ షికాగో వెళ్ళిపోతుంది. ఆ పూట నన్ను తీసుకెళ్లేటటువంటి రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా వచ్చారు. చాలా మంచి పరమ భక్తులు కొంతమంది ఉన్నారు నాకు హైదరాబాద్లో. ఒక ఇద్దరు ఉన్నారు, సతీష్ అని ఒక ఆయన, దానితో పాటు ఒక రెడ్డి గారు ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళు పరమ బుద్ధిమంతులు. అంటే గురువు గారు రైల్వే స్టేషన్లో దిగారంటే వాళ్ళిద్దరూ అలా చేతులు కట్టుకోవాల్సిందే, ఆ సతీష్ గారు కానీ ఈయన కానీ. అందులో ఎప్పుడు అమెరికా వెళ్ళేటప్పుడు మాత్రం రెడ్డి గారి కారు ఎక్కడ నాకు ఒక ఆనవాయితీ, అదొక అచ్చొచ్చిన కారు అనమాట. ఆయన స్వయంగా డ్రైవ్ చేస్తాడు, డ్రైవర్ని పంపడా ఒక్కరోజు మాత్రం. ఆయన రావడం కుదరలేదు, ఆయన రావడం కుదరకపోతే రెండో భక్తుడు సతీష్ వచ్చాడు. కొంచెం లేటుగా వెళ్ళాం. ఎప్పుడు కూడా మీకు తెలియదే ఉంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి 2 అవర్స్ మ్యాక్సిమం, అది దాటితే క్రమ గంట ముందు అయితే అసలు ఎలా కూడా చేయరు. ఆ పూట నాకు అనుమానం అసలు ఫ్లైట్ అందుతుందా లేదానని. ఒకసారి హనుమాన్ చాలీసా చదువుకొని 8:20 అంటే నేను 7:20 అడుగు పెట్టాను. ఇప్పుడు చెక్ పోస్ట్లోకి మొత్తం అంతా చెక్కింగ్లు అన్నీ అయ్యి వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది కనుక ఈ పూట ఏ కారణం చేతనైనా ఫ్లైట్ 1 గంట లేట్గా బయలుదేరితే బాగుండు అనుకుంటే, నేను వెళ్ళగానే అనివార్య కారణాల వల్ల 8:20 బయలుదేరవలసింది 9:20 అన్నాడు. దాంతో నాకు పని అయిపోయింది హాయిగా. లేకపోతే ఒక్కోసారి ఇబ్బంది, గొప్ప పలుకుబడి ఉపయోగించి వెళ్ళాల్సి వస్తుంది. అవన్నీ యాతన మళ్ళీ మా స్థాయిని మళ్ళీ అంత చిన్న చిన్న ప్రయాణాలు ఎందుకు ఉపయోగించుకోవడం. ఇలాంటి అనుభూతులు మంత్రాలలో ఉన్నాయి, మన అందరం దానిని శ్రద్ధగా అనుష్ఠానం చేస్తే, భగవత్ చరిత్ర పారాయణ చేస్తే అయి తీరుతుందన్నమాట. అన్నిటికంటే నా జీవితంలో మరిచిపోలేని ఒక అనుభవం చెప్పి తీరాలి మీకు అనమాట. 2006 మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళా. ఆ కథ మీకు ఇదివరకు కూడా చెప్పాను, అయినా మళ్ళీ వినవలసిన కథ. నేను ప్రయాణం చేసి చేసి విమానంలో ఏం తినడు గనక అడ్డమైన గడ్డి ఏమీ తినకుండా కేవలం పాలు కాఫీ డ్రింక్ లాంటివి ఏదో కాస్త మంచిరియల్ లాంటివి తాగి వెళ్ళిపోయాను. దిగిన తర్వాత రూమ్ ఇచ్చారు. ఆ రూములోకి వెళ్ళేసరికి ఇంచుమించుగా 8 అయ్యింది. మంచి అలిసిపోయి నానాయాతన పడిపోయి రూములోకి అడుగు పెట్టిన వెంటనే ముందు స్నానం చేయాలనిపించింది. లోపల చిన్న ప్లాస్టిక్ బకెట్ ఉంది, ఆ ప్లాస్టిక్ బకెట్తో నిండా తొట్టులో నీళ్లు పట్టేసుకుని వేడివేడి నీళ్లు. అమెరికాలో ఎప్పుడు చూస్తే అప్పుడు వేడి నీళ్ళు వస్తున్నామంటే, ఒకవైపు వేడి నీళ్లు ఒకవైపు ఏమో చన్నీళ్ళును. అందుకే నేను అక్కడ పద్యం రాశాను, ఎప్పుడు తిప్పిన అప్పుడు తప్పక ఉష్ణోదకంబు దడదడవచ్చునని. ఆ ఉష్ణోదకం శుభ్రంగా పట్టుకుని బుడుంగు బుడుంగు నెత్తి మీద పోసేసుకుని ఢామ్ ఢామ్ అని శుభ్రంగా సబ్బెట్టు రుద్దుకుని మళ్ళీ 25 బకెట్ల నీళ్లు దొరికాయి కదా, వేడి నీళ్ళు కదా, ఎంతైనా అలా వస్తూనే ఉంటాయి అనమాట అలాగా. అందుకని చేసేసాను. తీరా చేస్తే బాత్రూమ్ అంతా నీళ్ల మయం, నీళ్లు దిగవు. ఎందుకంటే అమెరికాలో మనకి మళ్ళీ బాత్రూములకి తూములు ఉండవు, కేవలం తొట్లో చెయ్యాలి, తొట్లో మాత్రమే తూము ఉంటుంది. ఈ బయట ఎక్కడ కూడా వాళ్ళు నీళ్లు వాడరు, ఎందుకంటే వాళ్ళు గుడ్డ మొక్కలతో తుడుచుకుంటారు, కాగితాలతో టిష్యూ పేపర్లో ఇష్యూ చేస్తారు అక్కడ. ఆ ఇష్యూ విషయం నాకు తెలియదు అప్పట్లో, మొదటిసారి కదా దబదబా నీళ్లు పోసుకున్నాను. నీళ్లు కిందగా దిగవు, ఈ హోటల్ వాడితే అంతటే మాదేమో 5-స్టార్ హోటల్, పైగా హోటల్ మ్యారియట్ అంటే. అందుకని కంగారడి, ఎక్కడైనా తూము పొడిగిపోయిందా అంటే అంత చెక్క ముక్క, ఎంత గొప్ప బిల్డింగ్ అయినా అంత చెక్కే సిమెంట్, అక్కడ ఏమి సిమెంట్ వాడరు, కింద ఏదో పునాదుల దగ్గర అక్కడ తప్ప. ఓహో ఈ తూము ఉండదురా బాబు, ఈ తొట్లోనే చెయ్యాలి నాకు తెలియదు అనుకుని మళ్ళీ ఈ నీళ్ళకే చెక్క బాగా నానిపోతే ప్రమాదం అని అందులో ఒక టర్కీ టవల్ ఉంది, ఆ టర్కీ టవల్ని ఆ నీళ్ళలో ముంచి దాన్ని మళ్ళీ తొట్లో పెండడం, ఏది టబ్బలో కనమాట. అసలే నీరసంతో ఉంటే 2 గంటలు ఈ నీళ్ళన్నీ తోడేసరికి తలప్రాణం కాళ్ళకు వచ్చింది. ఇది అయ్యాక 10 అయ్యింది. మంచినీళ్ళు లేవు, కాఫీ లేదు. మంచినీళ్ళు అంటే లెట్టిన్లో కూడా మంచినీళ్ళు అనుకోండి, అక్కడ అన్ని మంచినీళ్ళే, మినరల్ వాటర్ అన్నిటికీ, కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఆ తర్వాత తెలిసింది నాకు మంచినీళ్ళు తాగితే మాత్రం ఆకలిస్తోంది, అన్నం బెటర్, ఒక్కడ పట్టించుకోడు, ఇది ఎక్కడ కూడా రావు అవో అని గజగజలాడి చిట్ట చివరికి ఇంకా అనుమానం వచ్చింది. నాకు ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా, పిలిచిన వాళ్ళు ఉంటారు ఆర్గనైజర్స్, వాళ్ళకి ఫోన్ చేసి ఏమండి రూమ్లో ఉన్నాను, అసలే 24 గంటల నుంచి తిండి లేదు, ఇక్కడికి వచ్చాక మళ్ళీ 5-6 గంటలుగా పట్టించుకోవడం లేదంటే. అప్పటికి దాదాపు 12 అయ్యిందండి ఆయనకి ఫోన్ చేసేసరికి. ఆయన నిద్రపోతున్నట్టున్నారు, పక్కన భార్య ఎత్తింది, హలో హూ ఆర్ యూ అన్నారు ఆవిడ మత్తుగా. అంటే ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా అన్నాను. ఓహో మీరా ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అంటే, టైం ఎంతో తెలుసండి కానీ నా టైం అయిపోతుంది తల్లి నీరసంతో అందుకు చేశానన్న. పాపం ఆవిడ జాలిపడింది, భర్త గారిని పిలిచింది, భర్త గారు మాట్లాడి ఏమన్నా డాలర్స్ తెచ్చుకున్నారా అంటే, నాకు అప్పట్లో చెప్పే కదా 500 నోటు ఇట్టుకు వెళ్ళాను, నేను స్కాలర్, ఐ ఆమ్ ఓన్లీ స్కాలర్, ఐ హ్యావ్ నో డాలర్ అన్నాను. అనగానే ఆయన పోని కిందకి వెళ్ళేదన్నా నేను చెబుతాను కొనుక్కు తినకూడదా అన్నాడు ఆయన. 500 దగ్గర ఉంది కనుక ఇస్తే మీకు అప్పట్లో 46 రూపాయలు కదా, ఓ 100 రూపాయలు 100 అంటే ఇంచుమించుగా $2 వస్తాయి, $5 ఖర్చు పెట్టుకున్నారంటే మీకు కావలసిన పళ్ళు వస్తాయి అన్నాడు. అది అయ్యిందండి, కిందకి వెళ్ళాను ఇందాక అక్కడ మంచి మంచి బొప్పాసికాయ ముక్కలు కనిపించాయి, అందులో తీరా కొనుక్కుందాం దగ్గరికి వెళితే ఎర్రగా బొప్పాయికాయ ముక్కలు అలా చీల్చి పెట్టారనమాట. అవి బొప్పాయి కాదు, న్యూజిలాండ్ బీఫ్, ఆస్ట్రేలియన్ బీఫ్, ఇవి అక్కడ బోర్డులు. బ్రీఫ్గా చెబుతున్నాను, నిజంగా చాలా భయంకరమైన అనుభవం అనమాట. ప్రతి వ్యక్తి ఒక ఉపాసకుడి జీవితం ఎలా ఉంటుందో తెలియాలి. ఆ ఎర్రని ముక్కలు బొప్పాయికాయ ముక్కలను కనుక కొరుక్కు తిన్నాను కాదు, అవన్నీ గొడ్డు మాంసం, దాంతో భయం వేస్తుంది, ఏది మాంసమో తెలియదు, ఏది ఆహారమో తెలియటం లేదంటే పాప ఆయన, సరేనండి ఇది అర్ధరాత్రి మీకు తెలియదు కానీ మేమున్న ఇల్లు మీరున్న హోటల్ నుంచి 70 మైళ్ళు కిలోమీటర్లు కాదు కానీ గంటలో వచ్చేస్తారు అక్కడ, అది అనమాట రహస్యం. ఇప్పుడు మేము రాలేం, మా వల్ల కాదు, ఒకవేళ ఎవరికైనా ఫోన్ చేస్తాను, దొరికితే ఆహారం తినండి, లేని పక్షంలో ఈ పూటకు మమ్మల్ని క్షమించి లెట్రిన్లో మంచినీళ్ళు తాగండి, అవి మంచినీళ్ళేనండి అన్నాడు ఆ బాత్రూంలోవి. అనగానే ఇంచేతంటే బాత్రూంలో మరక మళ్ళీ ఉండదు కానీ చెప్పారు కదా, 2 ట్యాపులు ఉంటాయి, దాని కింద నీళ్లు పట్టుకు తాగేస్తారంత అక్కడ. సరే ఏం చేస్తామని కూర్చుని ఇంకా 1 గంటకి కడుపు మంట తట్టుకోలేక అప్పుడు లలితా సహస్రనామంలో అన్నదా అని అమ్మవారికి ఒక నామం ఉన్నది, ఓం అన్నదాయే నమః, ఓం అన్నదాయే నమః అని చదువుకోవడం మొదలెట్టాను. 5 నిమిషాలు తిరగలేదు, ఒక కాలింగ్ బెల్ మోగింది, టక్కన చూశాను, కాలింగ్ బెల్ మోగ్గానే తలుపు తీసి చూస్తే ఓ మంచి ముత్తైదువ ఇంత బొట్టు పెట్టుకుని ఆకుపచ్చ చీర కట్టుకుని ఎర్రని జాకెట్ వేసుకుని వచ్చి, బాబుగారు మీరు వస్తున్న విషయం నాకు 6 గంటలకే చెప్పారు, మీకోసం పులిహోర దద్దోజనం తెచ్చాను, కానీ మీరు ఏ రూములో ఉన్నారో చెప్పలేదు, చివరికి ఇప్పుడు కూడా సినిమా యాక్టర్ బ్రహ్మానందం గారు ఇందులో ఉన్నారని మీరు చెప్పారండి అనగానే, అంటే నేను ఆయన కలిసి వచ్చాను, బ్రహ్మానందం నేను, చాలా అభిమానం, ఆయన కూడా నా అప్రస్తుత ప్రసంగం చేసేవాడు నా పురాణాలకి అవధానాల్లో, అందుకని ఆయనే చెప్పారు అని చెప్పగానే, సరేలేమండి ఆ ప్రసక్తి తర్వాత చూద్దాం, ముందు గిజగిజలాడిపోతుంది ప్రాణం పెట్టండి అన్నాను. ఆవిడ మంచి అరిటాకులు పట్టుకొచ్చాయి, విశాలంగా బాగా ఆకుపచ్చగా ఉన్న లేత అరిటాకు వేసి మంచి పులిహోర దద్యోజన, ఊహయ్ బాబు ఏమి రుచి ఏమి రుచి, ఈ మధ్యకాలంలో మళ్ళీ అలాంటి పులిహోర తినలా, దిక్కుమాల పులిహోరలు తప్ప. ఆ పులిహోర అవి కాస్త తిని రాత్రిపూట ఏంటంటాం, కొంచెం తిన్నా కడుపు నిండింది, సుఖంగా ఉంది, ప్రాణం నిలబెట్టావు తల్లి అంటే, పొద్దున్న ఎన్నింటికి రమ్మంటారు బాబు అంది ఆవిడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 గంటకి మీరు వచ్చారు, ఈ కడుపు మంట తల్లారేసరికి దాదాపు 2 అయ్యింది, కాబట్టి పడుకునేసరికి ఎప్పుడు పడుతుందో తెలియదు, పైగా గచ్చగచ్చ చలి. నేను వెళ్ళిందేమో పక్కన జూన్ నెల, అయినా భయంకరమైన చలి అండి బాబు, అక్కడ మంచు గడ్డలు పడిపోతున్నాయి, ఓ పక్క లాస్ ఏంజల్స్ అనమాట సముద్ర తీరంలో, అందుకని చలిలో వెచ్చగా లోపల హీటర్ పెట్టుకుని పడుకుంటాను, మీరు ఎప్పుడు కొడితే అప్పుడు కొట్టండి అన్నాను. సర్లేండి ఓ పని చేస్తాను 8 వస్తానండి అని ఆవిడ వెళ్ళిపోయారు. ఇక లేవడం 7 లేచాను, స్నానం చేసి సంధ్యావందనం జపం చేసి కూర్చున్నాక 8 మళ్ళీ కాలింగ్ బెల్ల కొట్టింది, ఆవిడే వచ్చింది. రాగానే, తల్లి రండి కూర్చోండి, రాత్రి మీరు నా ప్రాణం నిలబెట్టారు లేకపోతే పోదునండి అన్నాను. అంటే ఆవిడంది, నేను రావడం ఏమిటండి అంది. అదేమిటంటే రాత్రి 1 గంటకు వచ్చారు కదా, మీరు కాలింగ్ బెల్ల కొట్టారు, కడుపు నుండి ఆ దద్దోజన పులిహోర పెట్టారంటే, లేదండి నేను 6 దగ్గర నుంచి 8:30 మీకోసం ఎంక్వైరీ చేసి, మీరు ఎక్కడున్నారో ఎవరూ సరిగ్గా చెప్పలేకపోవటం వల్ల మా అబ్బాయి తీసుకుపోయాడు, నేను ఇండియాలో ఉంటాను 6 నెలల పాటు, మా అబ్బాయి కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటాను, మీరు వచ్చారని తెలిసే వచ్చాను, మీ పురాణాలు మీ ధర్మ సందేహాలు దూరదర్శన్లో విని, కానీ మీరు దొరకలేదు, నేను పులిహోర పట్టుకుపోయి నేను పెట్టలేదండి ఆవిడ. మీరు పెట్టారండి అంటాను నేను, నాకే అనుమానం వచ్చింది, ఏమని ఒకవేళ ఆకలి ఎక్కువైపోవడం వల్ల రాత్రి నాకు పైచి వచ్చి పడిపోయానేమో, ఆ పడిపోవడం వల్ల ఇలాగ ఏమన్నా సంధి ప్రలాపం వచ్చిందేమో అనుకుని, ఇదంతా భ్రమేమో అనుకుని మళ్ళీ అప్పుడు మెరుపులు అంటే ఆలోచన వచ్చింది. ఆవిడ విస్తరాకుల్లో పట్టుకొచ్చి పెట్టిందిగా, అరిటాకులు అక్కడ ఉన్నాయో లేదా అనని రాత్రి స్నానం చేయడానికి ఒక చిన్నదా టబ్బు ఉపయోగించుకున్నాను నేను, అది ఒక బకెట్ లాంటిది, నిజానికి అది బకెట్ కాదు మీకు చెప్పకూడదు, తుడుచుకున్న కాగితాలు అందులో వేస్తారు కర్మ, నాకు తెలియదు అది, అందులోనే అరిటాకులు వేశా. అందుకని లోపలికి వెళ్ళి చూస్తే అరిటాకులు ఉన్నాయి, పులిహోర మెతుకులు ఉన్నాయి, చూడండి అమ్మా ఆకులు అన్నాను. ఆవిడకి మతిపోయి, నేను కాదండి మరి ఎవరన్నా వచ్చారేమో, ఇంకెవరూ రాలేదు, ఆవిడే వచ్చిందని నాకు తెలుసు, ఇంకెంతకంటే వేరే మీకు రుజువు అక్కర్లా అన్నదా. నా జీవిత చరిత్రని అందుకని నేను చాలా జాగ్రత్తగా రాసుకున్నాను. అన్నిటికంటే రహస్యం చెప్పిన నాగార్జున యూనివర్సిటీలో ఈ కథని నా మీద PhD చేశారు ఒక ఆయన, ఏలూరులో ఉండే ఒక ఆచార్య గారు, వేదాంతాచార్యులు గారు నా జీవిత చరిత్ర మీద డాక్టరేట్ చేశారు, పిహెచ్డి. సిద్ధాంత గ్రంథంలో ఈ కథ అంతా రాశారు. కాబట్టి ఈ కథలు శాశ్వతంగా యూనివర్సిటీలో కూడా ఉన్నాయి. ఒక కలియుగంలోనే మనకి తెలియకుండా ఒక్కసారి భక్తితో భగవన్నామస్మరణ చేస్తుంటే, ఆకలి తీరుస్తూ ఉంటే అమ్మవారు నిజంగా ఆ రోజులలో నిరంతరం ఉపాసనాపరులై ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి స్థాయికి వెళ్ళారో ఆలోచించండి. అందుకే మంత్రం అంత గొప్పది, మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. ఇటువంటి కథలు, ఈ హనుమంతుడు తులాభారంతో వచ్చిన కథలు వింటే తప్పక ఎటువంటి భయంకరమైన దుర్భర స్థితి నుంచి అయినా బయటపడతారు, వ్యాపార అభివృద్ధి జరిగి తీరుతుందని పరాశరుల వారు మైత్రేయులకి చెప్పారు. ఆ తర్వాత హనుమంతుడు మళ్ళీ తిరిగి ఈ సంపదంతా పట్టుకొచ్చేశాడు. ఇక్కడ జరిగిందండో తమాషా. సీతాదేవి ప్రతినిత్యము ఉదయమే పవిత్ర స్నానం చేసి చక్కగా కుంకుమ పెట్టుకుని సింధూరం పెట్టుకుని ఆ తరువాత రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసి గృహకృత్యాల్లోకి వెళ్ళేది. ఒకరోజున హనుమంతుడు సీతాదేవికి రోజు ఉదయం పూట నమస్కారం చేస్తాడు కనుక ఆవిడ దగ్గరికి వెళ్ళి వినయంగా పాద నమస్కారం చేశాడు. ఆ పూట అమ్మవారు ఎర్రని చీర కట్టుకుంది, ఇక్కడ పాపిట్లో సింధూరం పెట్టుకున్నది. ఆంజనేయ స్వామి వారి యొక్క పూజకు ఉపయోగించే సింధూరం ఉన్నదే, ఆ కుంకుమ పెట్టుకున్నది. వెంటనే హనుమంతుడికి ఆశ్చర్యం కలిగింది, జగన్మాత ఈ సింధూరం కొత్తగా కనపడుతోంది, ఇంత పూర్వం నువ్వు ఎప్పుడు నుదుటే పెట్టుకునేదాని ఒట్టు, ఇప్పుడు అలా కాకుండా పాపిట్లోనూ పెట్టుకున్నావు, కారణమేమిటి అన్నది. ఆవిడ హనుమంతుడితో కొంచెం హాస్యం ఆడుతూ, ఆ హనుమంతుడు అంటే అభిమానం కదా, నిజానికి ఆడవాళ్ళు మొత్తం ఐదువులు ఐదు స్థానాల్లో కుంకుమ పెట్టుకోవాలని శాస్త్రం. పూర్వకాలంలో ఉమామహేశ్వర సంవాదంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ వైధవ్యం పొందకుండా సౌభాగ్యంతో స్త్రీలు ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది. అప్పుడు శివుడు పంచస్థానేషు ఐదు స్థానముల యందు కుంకుమని ధరిస్తే అటువంటి స్త్రీకి వైధవ్యం ఉండదు, మొత్తం ఐదువుగా వెళ్ళిపోతుంది అన్నాడు. అందులో ఒకటి ఏమిటనమాట, సరిగ్గా పాపిటి దగ్గర, రెండవదేమో కనుబొమల మధ్యలో ఆ నుదుటి ప్రాంతంలో భురు మధ్యంలో, మూడవది ఇక్కడ ముచ్చిలిగుంటలో, నాలుగవది వక్షస్థలం మీద, ఐదవది నాభిస్థానం. అందుకే పూర్వకాలంలో ఇదిగో శ్రీవక్షోజము, వక్షోజముల మీద ఉన్న కుంకుమ అంటుకున్నటువంటి వాడు అని వర్ణించేవారు. కారణం అదే, వక్షస్థలం మీద తప్పక స్త్రీలు కుంకుమ పూసుకునేవారు, అది మొత్తం ఐదువులకు ఒక కఠోర నియమం అన్నమాట. ఈ ఐదు స్థానాలలో రోజు స్నానానంతరం కుంకుమ ధరించి అప్పుడు భర్త దగ్గరికి వెడితే అటువంటి ఆవిడ యావజ్జీవితం సౌభాగ్యవతిగా ఉంటుంది, వైధవ్యాన్ని అనుభవించదు. ఇది మంత్రశాస్త్ర నియమం. అందువల్ల సీత ఐదు స్థానాలలో కుంకుమ ధరించింది. కాకపోతే హనుమంతుడికి లౌకిక ప్రపంచం తెలియనట్టుగా నటించేటటువంటి ఒక బ్రహ్మచారి గనక, ఆయన పరబ్రహ్మైనా ప్రస్తుతం ఒక దూతల ఒక సేవకుడిలా ఉన్నాడు గనక, ఏమి ఎరగనట్టుగా అమాయక వానరుడిలాగా తల్లి ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకున్నావని అడిగాడు. ఆ రోజు మంగళవారం. అలా అడగగానే వెంటనే తల్లి అంది, నాయన ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేదు, రాముడు అంటే అందరికీ ఇష్టమే కదా మన నగరంలో, స్త్రీ ఏమిటి పురుషుడేమిటి నపుంసకుడేమిటి, మన నగరంలో అందరూ రామో 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 రామయితి ప్రజానామ భవన్ కథా రామ 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 అంటూనే బతుకుతున్నారు, అందరికీ రాముడు అంటే ఇష్టం. రాముడంటే మనకిష్టం ఉండడం కాదు, రాముడికి మనం ఇష్టలం అవ్వాలి, రాముడికి ప్రీతి పాత్రులం అవ్వాలంటే ఈ పాపిట్లో సింధూరం పెట్టుకోవాలి, ఇక్కడున్న బొట్టు రాముడికి కనబడుతుంది, అప్పుడు రాముడు నన్ను ప్రేమిస్తాడన్నది. అంటే రాముడికి బొట్టు కనబడితే నన్ను ప్రేమిస్తాడు అనగా పతివ్రతను కదా, సౌభాగ్యవతిని కదా, ఈ స్థానంలో కుంకుమ పెట్టుకుంటే నేను భర్తృప్రీతిని పొందుతానని వేళాకోళం ఆడింది, సరదా కోసమే అన్నది. అనగానే వెంటనే హనుమంతుడు ఓహో ఇదా కిటుకు అనుకున్నాడు. అమ్మ సీతాదేవి కనపడకపోతే రావణుడు లంకా నగరానికి ఎత్తుకుపోతే రాముడు రోజు సీత 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 అని ఎంత కలవరించిపోయాడో, కారణం అమ్మ ఇక్కడ బొట్టు పెట్టుకోవడమే, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే రాముడికి ప్రీతిపాత్రం అవుతామన్నమాట, ఇక్కడ కొంచెం బొట్టు పెట్టుకుంటేనే రాముడికి ప్రీతిపాత్రం అయితే ఒళ్ళంతా కుంకుమ పూసేసుకుంటే ఇంకా రాముడు ఎంత ప్రేమిస్తాడో అనిపించింది దీనికి. వెంటనే ఏం చేశాడు, బజార్లోకి వెళ్ళాడు, కుంకుమలు అమ్మేటటువంటి దుకాణానికి వెళ్ళి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నా దగ్గర డబ్బులు ఏం లేవు, కావాలంటే తర్వాత రాముడి ఖాతాలో జమ ఏం చేస్తానులే, అంతా రాముడి ఖాతా అంటాను మనందరిది కూడా, నాకు కాస్త కుంకుమ ఇస్తావంటే, హనుమ ఈ నగరం నీది, నీ వల్ల మేమంతా సుఖంగా ఉంటున్నాం, మా రామచంద్రుడు మా సీత అన్యోన్యంగా ఇవాళ కలిసి ఉంటున్నారంటే ఎక్కడో లంకలో నానాయాతన పడిపోతున్న మా తల్లి సందేశాన్ని రాముడికి నువ్వు వినిపించడం వల్ల వారిని కలిపిన పుణ్యాత్ముడివి. నువ్వు అడగాలే కానీ మా దుకాణం కావాలంటే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేస్తాను, అంటే ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఆపేరట్లే, తర్వాత కావాలంటే మళ్ళీ చేయిస్తాను, నీకేం కావాలంటే అది పట్టుకుపో అన్నాడు. అనగానే ఆయన అసలు ఎంత భక్తి అండి పౌరులందరికీ హనుమంతుడు అంటే, హనుమంతుడు మా దుకాణానికి వస్తే చాలు, ఆయన ఏదో ఒకటి సేకరిస్తే చాలు అనుకునేవారు. పూర్వకాలంలో చాలా చోట్ల ఏంటంటే హనుమంతుడంటే భక్తి, అలాగే గురువులంటే భక్తి. అసలు మా చిన్నప్పుడు కూడా పురాణం చెప్పడానికి పల్లెటూళ్ళకి వెడితే ఇంటింట మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ప్రాణం తినేసేవారు అన్నమాట. అంత భక్తితో తీసుకెళ్ళి పూజ చేసేవారు. పౌరాణికుడు ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సాక్షాత్తు మందార వనం, పారిజాత వనం అవుతుంది, అంటే కల్పవృక్షాల వనం అవుతుంది అని పూర్వకాలంలో ఒక నియమం ఉండేది, అది పురాణ వాక్కు. అందువల్ల సహజంగా అందరూ హనుమంతుడిని ప్రేమించేవారు. హనుమాన్ పట్టుకుపొమ్మనగానే ఆయన ఒక 5-6 బస్తాల గంధసింధూరాన్ని పట్టుకుపోయాడు. అక్కడి నుంచి పట్టుకెళ్ళి ఒంటి మీద కాస్త పూసుకున్నాడు. కానీ ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందంటే హనుమంతుడికి, హనుమంతుడి ఒళ్ళంతా రోమాలు, మనకంటే కుంకమలా పెట్టుకోగానే నిలబడుతుంది కానీ ఆయనకి జుట్టు ఒళ్ళంతా అవడం వల్ల ఇలా బొట్టు తగిలించగానే రాలిపోయేది. మళ్ళీ మా 5-6 కుంకుమ ఎంత పెట్టుకున్నా రాలిపోతుంది, నిలబడడం లేదు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటే పక్కన నుంచి నీళ్లు పట్టుకుని కళ్ళాపు జల్లుతున్నటువంటి ఒక పనిమనిషి చూసింది. ఆంజనేయ మహామేధావివి, లంకానగరం వెళ్ళి గజగజలాడించిన వాడివి, సీతాన్వేషణ చేసిన వాడివి, సీతతో ఎలా మాట్లాడో తెలిసిన వాడివి, హనుమతాం బుద్ధిమతాం వరిష్టం అనేవారు. హనుమాన్ అంటే బుద్ధిమంతుడని మేము నమ్ముతాం. అటువంటిది నీకు చిన్న విషయం తెలియదా? నువ్వులు నూనెలో కనుక కలిపావనుకో ఈ సింధూరం, ఇక చూడు ఒంటికి పడితే ఇక నీ ఒళ్ళు కడగడం ఎవడి వల్ల కాదు. మళ్ళీ శృంగేరి పీఠానికి వచ్చి ఆచార్య గారిని అడిగితేనే ఆయన కుంకుడికి వెళ్ళి రసం పోసి బాగా తోముతాడు తప్ప ఇంకోటి ఎవడో ఈ కుంకాను తోమలేరు సుమారుగానే. ఓహో, నువ్వుల నూనెని కుంకుమలో కలిపి ఆ లేపనాన్ని ఒంటికి పట్టించుకుంటే ఇంక వదలదన్నమాట. అప్పుడు ఒళ్ళంతా కుంకుమ పూసుకుంటే రాముడు ఆంజనేయ ఆంజనేయ నా వెంట పడతాడు, లేకపోతే రోజు సీత వెంటే పడుతున్నాడు ఈయన అనుకుని వెంటనే మళ్ళీ గానుగు దుకాణానికి వెళ్ళాడు. ఆ తెలికలేని చాలా ఆనందపడిపోయి ఇలా వచ్చామేమిటన్నట్ట, నీకు పుణ్యం ఉంటుంది, ఒక 2 డబ్బాలు నూనె ఇప్పిస్తావన్నట్ట. డబ్బాలు ఏమిటి? పేపాలకి పేపాలు పట్టుకుపో అన్నాడు ఆయన. ఈయన ఓ పేపా తెచ్చుకున్నాడు, ఆ పేపాలో ఈ బస్తాలు కుంకుమ పోసేశాడు, దాన్ని బాగా చెయ్యి పెట్టి కలిచేసి మంచి లేపనం మిశ్రితం తయారు చేశాడు. అసలు ఏముందో తెలియదండి అందులోనూ, ఈ సింధూరము నువ్వుల నూనె కలిసిందా, ఇక దాన్ని వదిలించడం మన వల్ల కాదు. అప్పుడప్పుడు ఆకులో వేసి గుళ్ళో ఇస్తూ ఉంటారు బొట్టు పెట్టుకోమని, ఇక బొట్టు పెట్టుకున్నాక ఆ వేలు నుంచి తుడుచుకోవాలంటే నానాయాత్ర పడాలన్నమాట. అంత గొప్ప లేపనం అది, అంటుకుపోయేటటువంటి జిగురైన లేపనం అది. దాన్ని నెత్తి మీద నుంచి మొదలు పెట్టుకుని చెవులకి ఒంటికి 5-6 గంటలు శ్రమపడి పులిమి పులిమి మళ్ళీ అనుమానం వచ్చింది. వెనక వైపు అంటుకోదేమోనని ఈ తోకను అందులో ముంచానికి అది సౌలభ్యం ఉంది. మనకైతే వీపు మీద అంతటా అంటుకోదు, కానీ ఆంజనేయ స్వామి వారి అదృష్టం ఏంటంటే ఆయనకి మంచి తోక ఒకటి ఉందిగా, ఈ తోకతోటి ఇలాగా ఇలాగా సున్నం గోడకు కొట్టినట్టుగా మొత్తం వీపు అంతా కొట్టేసుకున్నాడు ఆయన నెత్తి మీద నుంచి కింద దాకా. ఏమి లీలలో ఆంజనేయ లీలలంటే మరి, ఈ విధంగా మొత్తం ఆపాదమస్తకం పూసుకుని ఎందుకైనా మంచిదని లోపల అంతఃపురంలో రామచంద్ర ప్రభువుకి ఒక అద్దాల మందిరం ఉంది. ఆ అద్దాల మందిరంలో ఆహా ఆహా అని చూసుకున్నాడు మొత్తం, అంటే వెనక ముందు కనపడతాయి అద్దాలే గాంధీని, ఆపాదమస్తకం కుంకుమ బాగా అలదుకున్నాను అంటుకుంది ఇక పోదు అనుకుని ఈ కుంకుమ పోతుందో లేదో ఎందుకైనా చూద్దామని ఒకసారి అద్దానికి కొంచెం రాశాడు. రాసిదానికి ఎంత కెలికినా అలాగింకా అలుముకుంటుంది తప్ప పోవడంలా, అద్దానికి పట్టించిన కుంకుమ ఇంక పోవడంలా, ఇక ఇక్కడికి వచ్చినప్పుడల్లా రాముడికి నా కుంకుమే కనబడుతుంది అనుకుని ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఆ పూట రామచంద్ర ప్రభువు అయోధ్యానగరంలో సింహాసనం మీద కూర్చుని మహానుభావులైన ఋషులతో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది పెద్దలున్నారు, పౌరులున్నారు, ఇంకా అప్పటికే వానరులు అక్కడే ఉన్నారు. అందరూ ఉండగా హనుమంతుడు టింగ్ రంగానికి పూసుకుని మళ్ళీ సిగ్గుపడుతూ ఈ రంగుని ప్రదర్శించుకుంటూ అలా అలా వచ్చి రాముడి కాళ్ళ మీద పడ్డాడు. ఇక చూడండి జనమంతా పకపకాన అవడం మొదలుపెట్టారు, ఏమిటి ఆంజనేయుడి యొక్క లీలలు, ఈ వేషం ఏమిటని. సీతాదేవి కూడా పక్కున నవ్వింది. అందరూ నవ్వుతుంటే హనుమంతుణ్ణి రాముడి దగ్గరికి పిలిచి, హనుమా ఏం జరిగింది, ఉపవాస దీక్ష విరమించేటప్పుడు ఏమైనా చక్కెరకేళి అరటిపళ్ళు తిన్నావా అన్నాడు ఆయన. అనగానే అదేమిటి స్వామి అని చిన్నబుచ్చుకుని, మీరందరూ నన్ను చూచి నవ్వుతున్నారు, మీరు నన్ను ప్రేమించి గట్టిగా కౌగులించుకుంటారనుకుంటే అందరూ నన్ను చూచి ఒకటే నవ్వుతున్నారండి, ఆఖరికి శారదాపీఠంలో కథ వింటున్న వాడు కూడా నవ్వేస్తున్నారండి అన్నట్ట. అనగానే ఈయనకి ఏమి అర్థం కాల, ఏమిటినైనా ఈ పోత ఏమిటి, పైగా మేము నవ్వుతున్నాం అంటాం ఏమిటి, నేను నిన్ను కౌగిలించుకోవడం ఏమిటంటే, చెప్పమ్మా సీత నువ్వే చెప్పావుగా అన్నాడు ఈయన. అప్పుడు సీతాదేవికి వెలిగింది, అసలు రహస్యం ఇదండి, ఈయన పొద్దున్నే వచ్చాడు, నేను పాపిట్లో బొట్టు పెట్టు కనబడ్డాను, ఎందుకు బొట్టు పెట్టామన్నాడు, ఈ బొట్టు పెట్టుకుంటే రాముడు ప్రేమిస్తాడన్నాను, రాముడి ప్రేమ పొందడానికి ఈయన ఇంత పాట్లు పడ్డాడనమాట, అగచాట్లు పడ్డాడనమాట, కుంకుమ పూసుకున్నాడనమాట అన్నది. వెంటనే జనాలందరూ అంటే అప్పటిదాకా నవ్విన వాళ్ళు కాస్త పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు కొట్టి జై హనుమ అన్నారట. ఎందుకో తెలిసినా, రాముడి ప్రేమ కోసం భరింపరాని వేదన పొందాడు ఆయన. నిజం చెప్పాలంటే ఈ ఒళ్ళంతా ఈ వెంట్రుకలకి ఈ లేపనం పూసుకోవడం అంటే మాటల జిగురు జిగురుగా. మీరు కావాలంటే ఒకసారి జుట్టుకు రాసుకుని చూడండి, ఈ హట్టగట్టినట్టు ఇలా పీక్కోలేరు, లాక్కోలేరు. ఈ మధ్యన ఒక ఆయన పురాణం వినగానే నేను గ్యారంటీగా రాసుకోగలనండి అన్నాడు. ఈ కథ ఒకసారి చెప్పానులేండి, అందుకని చెబుతున్నా. ఎందువల్ల అన్నాను, ఏముందండి నా నెత్తి మీద ఉన్నది విగ్గేగా అని తీసేశాడు ఆయన. అలా విగ్గుంటే తప్ప, లేకపోతే మాత్రం చాలా యాతన అన్నమాట. అంటే హనుమంతుడు రాముడి కోసం ఏదైనా చేస్తాడు, రాముడి ప్రేమ పొందడం కోసం, రాముడికి ప్రీతిపాత్రుడవడం కోసం, రాముడి అనుగ్రహం పొందడం కోసం ఏ కష్టమైనా ఏ దుఃఖమైనా సహిస్తాడు. ఎంత ప్రేమ ఎంత భక్తి రామనామం జపించడం కోసం, రాముడి అనుగ్రహం పొందడం కోసం ఈయన పడిన తపన మాకు ఆశ్చర్యం కలిగించింది. సందేహం లేదు, ఈ సృష్టిలో రామభక్తులలో ఎవరైనా అగ్రగణ్యులు ఉన్నారంటే అది హనుమయే అని అందరూ అన్నారు. అప్పుడు రాముడు కూడా ఆప్యాయంగా పిలిచి, అంటుకుంటే అంటుకుందిలే, నీ కుంకుమ నాకు అంటుకోవడం కూడా నా అదృష్టం అని దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుని, తండ్రి ఇదిగో ఈరోజు నుంచి నీకు ఒక వరం ఇస్తున్నాను, పౌరులారా మీరు వినండి, ఈరోజు మంగళవారం, మంగళవారం పూట సీతాదేవి మాట విని ఈయన ఒళ్ళంతా కుంకుమ పూసుకున్నాడు, ఈరోజు నుంచి హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన దినముగా ఈ మంగళవారాన్ని నేను కేటాయిస్తున్నాను. మంగళవారం రాగానే కుజవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేతు. ఈరోజు నుంచి ప్రతి మంగళవారం రాగానే హనుమంతుని కోసం కుంకుమను తీసుకొచ్చి దానిని నువ్వుల నూనెలో కలిపి ఆ మిశ్రిత లేపనాన్ని హనుమంతుని విగ్రహానికి ఆపాద మస్తకం పూసి ఆ తర్వాత దాన్ని కొంచెం బొట్టు పెట్టుకున్నటువంటి వాడికి నేను అమ్మ సీత ఇద్దరం కలిసి సకలాభీష్టాలు తీరుస్తాం, వారి దారిద్ర్యాలు తొలగిస్తాం, ఈరోజు నుంచి మంగళవారం జగత్ప్రసిద్ధి కక్కుగాక అన్నాడు. అందుకని అప్పటి నుంచి మంగళవారం సింధూరం పోత, సింధూర ప్రియ హనుమ అనే కథలు వ్యాప్తికి వచ్చాయి. ఇదన్నమాట హనుమంతుడికి మంగళవారానికి ఉన్న సంబంధం. ఒక మంగళవారం నాడు ఆయన ఒళ్ళంతా పూసుకుని రాముడి యొక్క అనుగ్రహం పొందాడు కనుక రాముడు ఆ మంగళవారాన్ని ఆయనకి ప్రీతిపాత్ర దినంగా ఇచ్చాడు. శనివారం కదా తర్వాత చెప్పుకుందాం, శనివారానికి అద్భుతమైన కథ ఉంది, అది కూడా అది ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ప్రస్తుతానికి రామచంద్ర అనుగ్రహంతో మంగళవారానికి ఈ స్థితి వచ్చిందనమాట. అప్పటి నుంచి మంగళవారం రాగానే అప్పాలు నైవేద్యం పెట్టడము, సింధూరం పెట్టడము, ఈ పనులన్నీ అయోధ్యాపురవాసులు చేసేవారు. అన్నిటికీ మించి రాముడు గొప్ప వరం కూడా ఇచ్చాడు, ఎవరికైనా మోకాళ్ళని ఎప్పుడు ఎక్కువ వస్తే హనుమంతుడికి లేపనం పొయ్యండి. ఏం లేపనమో మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు కనుక, సింధూరాన్ని నువ్వుల నూనెలో కలిపి ఆ లేపనాన్ని హనుమంతుడికి పూసి ఆ తర్వాత మిగిలిన లేపనాన్ని మీ మోకాళ్ళకు పూసుకోండి. అలా 9 వారాలు చెయ్యండి, 9 మంగళవారాలు. తర్వాత మీకున్న మోకాళ్ళ నొప్పులు తగ్గి హాయిగా కింద కూడా కూర్చోగలుగుతారని వరం ఇచ్చాడు. ఇప్పటికి కూడా అది ఆయుర్వేదంలో వాళ్ళది వాడుతున్నారు, ఇది విన్నాక కథ కాబట్టి. మీరు కూడా స్వామిని భక్తితో పూజించి ఈ ప్రయోగం చెయ్యండి, ఖచ్చితంగా సరి అయినటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి, హనుమా నీ భక్తి అనన్య సామాన్యమైనది, ఈ మంగళవారం శాశ్వతంగా ప్రసిద్ధికి ఎక్కడమే కాకుండా ఇంకొక్కటి కూడా ఈ మంగళవారం నాడు నీకోసం నేను ఇస్తున్నాను. ఇంతకాలం నువ్వు నాకు సేవ చేసావు, ఎప్పుడూ ప్రతిఫలం ఆశించలేదు, ఒక్కనాడు నీవు గౌరవాన్ని కోరుకోలేదు, అందరూ శాలువాలు అవి కోరుకుంటే నువ్వు మాట వరసకు కూడా నాకేం వద్దు రామనామం తప్ప అన్నావు, కాబట్టి నీకోసం నేను ఒక నగరాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాను. దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీ హనుమాన్ కపిః. దుష్టులను శిక్షించడానికి, మహాత్ముల్ని శిష్టుల్ని రక్షించడానికి, రాముడి పని చెయ్యడానికి నువ్వు పుట్టావు హనుమంతుడనే పేరుతో. నీ పేరుని సార్థకం చెయ్యాలి, భవిష్యత్తరాల వాళ్ళకి నిరంతరం నీ కథలు అందరూ గుర్తుకు చేసుకునేలాగా ఒక కావ్యంగా లోకానికి వెళ్ళడానికి నేను చిన్న పని చేస్తున్నాను అని వెంటనే బ్రహ్మదేవ ఇలా రా అన్నాడు. బ్రహ్మ వచ్చాడు, విశ్వకర్మ అనగానే ఆయన వచ్చాడు. వీళ్ళని పిలిచి మేరు పర్వతానికి వెళ్ళే ప్రయాణంలో దేవప్రయాగం ఉండదు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సరే కేదారం బదిలీ పెడుతుంటే పంచప్రయాగాలు ఉంటాయి, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, దేవప్రయాగ. అందులో దేవప్రయాగ ఒకటి. ఈ దేవప్రయాగ ప్రాంగణం అంతా కూడా సుమేరు పర్వతం యొక్క నీడపడేటటువంటి ప్రదేశం. ఆ దేవప్రయాగ దగ్గర ఒక అత్యద్భుతమైన కొండ ఉన్నది. ఆ కొండ మీద నుంచి కిందకి ఇప్పటికీ చలయేళ్ళు ప్రవేశిస్తూనే ఉంటాయి. అక్కడ చల్లని పానీయాలు అమ్ముతూ ఉంటారు. సహజంగా ప్రయాణంలో వెళ్ళే వాళ్ళ కోసం నిమ్మకాయ రసం కలిపినటువంటి నిమ్మకాయ నీళ్ళు, అందులో ఏవో చాలా ద్రవ్యాలు వేస్తారండి వాళ్ళు అక్కడ ఉత్తర భారత్ వాళ్ళు. ఏవో తమాషా అయినటువంటి ఏలకల పొడవు ఇవన్నీ కలిపి పానీయాలు అమ్ముతారనమాట. చాలా బాగుంటాయి. అవి తాగితే గొంతుకుపోదు మళ్ళీ, అదేంటో విచిత్రం. ఆయుర్వేద మూలికలు ఉంటాయి అక్కడ. అక్కడ మేము కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి ఆగి కాస్త ఫలహారాలు చేసి మళ్ళీ బయలుదేరాం. మా వంట వాళ్ళంతా కూడా ఉంటారు కనుక అక్కడే వంట చేయించుకుని. ఇప్పటికి కూడా అక్కడ హనుమంతుడి యొక్క పురం అది. ఆ పురానికి అంతటికీ కూడా దేవప్రయాగకి హనుమత్పురం అని పేరు. హనుమంతుడి ఆలయం అక్కడ ఉన్నది. ప్రయాణం చేసిన వాళ్ళు తప్పక చూడండి అది కారులో వెళ్ళేటప్పుడు. ఆ దేవప్రయాగ దగ్గర నాయన బ్రహ్మదేవ ఒక అమూర్వమైనటువంటి పురాన్ని నిర్మాణం చేయాలి. శంకుస్థాపనకు ముహూర్తం నువ్వే పెట్టు, నువ్వే దగ్గరుండి భూపూజ చేయించు. విశ్వకర్మ అత్యద్భుతమైన బంగారు భవనాలతో కూడినటువంటి నగరాన్ని నిర్మాణం చేయించు. హనుమంతుడికి మంగళవారం ప్రీతిపాత్రమని, హనుమంతుడిని మంగళవారం పూజించమని నేను లోకానికి చెప్పాను. ఈ మంగళవారం నాడు మీరు వెంటనే వెళ్ళి శంకుస్థాపన చేయండి. వచ్చే మంగళవారానికి హనుమంతుడు ఆ పురంలో ప్రతిష్ఠింపబడాలి అనగానే మహావేగంగా విశ్వకర్మ బ్రహ్మ వెళ్ళారు. పూజాది కార్యక్రమాలు అయ్యాయి, పుర నిర్మాణం అయిపోయింది. అప్పుడు హనుమంతుడు రాముడి దగ్గరకు వచ్చి, నాకు రామభక్తి తప్ప ఇంకేం అక్కర్లేదు, నువ్వేమో పురం అంటావు, పురం దగ్గరికి నన్ను పొమ్మంటావు, అప్పటి నుంచి ఇక నేను నీకు దూరం అయిపోతానేమో, ఎక్కడో పురం దగ్గరికి వెళ్ళి అక్కడ నేను ప్రజల్ని పరిపాలిస్తూ కూర్చుంటే నాబోతుగా ఏమైపోతుంది అని ఏడ్చి చాలా అందమైన శ్లోకాలు రాశారు నిజంగా పరాశర సంహితులు. భవత్పదాబ్జ యుగ్మేస్మిల్ భక్తిరస్త్వనపాయిని సర్వేషాం శ్రేయసం మూలం బ్రహ్మాద్యైరపి దుర్లభ యద్యస్తితే కృపా స్వామిల్ వరమేష మరో మమ. నీ పాదపద్మాలు రెండింటిని భక్తితో పూజించడం తప్ప నాకు ఇంకే కోరిక వద్దు. అనపాయిని భక్తిరస్తు అన్నాడు. అంటే ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండే భక్తి కావాలి. నిరంతరం రామపాదాలు పట్టుకుని ఏనాడు విడిచిపెట్టకుండా రామ రామ అనే భక్తిని నేను కోరుకుంటూ ఉంటే, అన్ని శ్రేయస్సులకి మూలం నీ పాదభక్తిని నేను కోరుకుంటూ ఉంటే, బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైనది నీ పాదసేవ అని నేను భావిస్తూ ఉంటే, అది వద్దు, ఎక్కడో పురం కట్టిస్తాను, ఆ పురంలో నువ్వు కొలువయ్యుండి ప్రజల్ని పరిపాలించంటావు, పురం నాకెందుకు, పురం వద్దు, కాపురం వద్దు, నీకు దాపురంలో ఉండడం నాకు కావాలి తప్ప ఇక నాకే గోపురాలు వద్దు బాబు అని కాళ్ళ మీద పడ్డాడు. యద్యస్థితే కృపాస్వామిన్, నీ కరుణ చాలు, ఇదే వరో మమ వరమేష, ఇది నాకు గొప్ప శ్రేష్టమైన వరం, నేను నిన్ను వదిలి వెళ్ళలేను అన్నట్ట. అనగానే రాముడు చిరునవ్వు నవ్వి, నేను నిన్ను వెళ్ళిపోమన్నాను అసలు, ఎందుకునైనా అప్పుడే అంత ఊహ తెచ్చుకున్నావు అనగానే, పురం కట్టాను, ఆ పురాన్ని నీకు ఇస్తున్నాను అంటున్నారు కదండి, తీరా అక్కడ ఉండిపోమ్మంటారేమో అని నా భయం అండి అన్నట్ట. లేదు హనుమ, గౌరవ సూచకంగా నీకు ఆ పురాన్ని ఇస్తాను, నువ్వు అందులో ప్రవేశించి ఆ తర్వాత నీకు నచ్చిన వాళ్ళకి దానం ఇచ్చేసుకో, కానీ శాశ్వతంగా దానికి హనుమత్పురము అని పేరుంటుంది. భవిష్యత్తులో మానవులు అక్కడికి వచ్చినప్పుడు నీ ఆలయాన్ని దర్శించుకుంటారు. నీకోసం, నీ పేరు నిలబెట్టడం కోసం నీ ప్రభువు శాసిస్తున్నాడు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి పురప్రవేశం చేసి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి దానవిచ్చుకో ఉత్తములకు అన్నట్ట. ఆ మాట అన్నారు బాగుందండి అని. సరిగ్గా మంగళవారం నాడు హనుమంతుడు బ్రహ్మతోటి విశ్వకర్మతో కలిసి ఆ దేవప్రయాగ ప్రాంతంలో ఉన్న హనుమత్పురానికి వెళ్ళాడు. ఆ పురంలో ప్రవేశించాడు. చాలా అత్యద్భుతంగా మహావైభవంగా పురప్రవేశం జరిగింది. ఆ పురప్రవేశం జరుగుతున్నంతసేపు దేవతలంతా వచ్చారు. దేవతలంతా వచ్చారు కాబట్టి దానికి దేవప్రయాగ అని పేరు. అసలు మీకు హరిద్వారం నుంచి ఇంకా మొత్తం ఘాట్ రోడ్ అంతా కూడా డీప్ హిమాలయాస్ కదా, చాలా బాగుంటాయి అవి. వెళ్ళిన వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది కదా, ఏకధాటిన ఆ ప్రయాణంలో ఆ ప్రాంతాన్నంతటి కూడా దేవభూమి అంటారు. అసలు స్వర్గం అంటే పూర్వకాలంలో అదే భూలోకంలో. ఇప్పటికి కూడా దేవభూమి అనే పేరుతోటి వాళ్ళు చాలా గౌరవంగా చూస్తారు. నేను చూసినంతవరకు హరిద్వార నుంచి బయలుదేరి చారుధామ యాత్రకి వెళ్ళి యమునోత్రి, తర్వాత గంగోత్రి, ఆ తర్వాత కేదారం, ఆ తర్వాత బదరి వెళ్ళి తీసుకొచ్చేటటువంటి డ్రైవర్లు ఉంటారే, కారు డ్రైవర్లు మాట వరసకు కూడా మద్యం తాగరు. ఓ డ్రైవర్ నన్ను తీసుకెళ్ళాడు. వాడు అన్నాడు, ఈ రూట్లో మేము ఎవరం కూడా తాగమండి, తాగిన వాడు ఎవడో బతకడండి, డామర్ యాక్సిడెంటే చచ్చిపోతాడండి అన్నారు. ఆ దేవభూమిలో మద్యం నిషేధం అన్నమాట. అంత జాగ్రత్తగా ఉంటారు, మీరు చూశారో లేదో. హృషీకేశం దాటిందంటే ఇంకెక్కడా కూడా ఆ ప్రాంతంలో పొరపాట్లు కూడా, ఎవడైనా ఒకవేళ రహస్యంగా చేసినా ఆ కారు కూడా అందులో దొల్లికిపోయి చచ్చిపోతారు, గ్యారంటీగా చచ్చిపోతారు అందులో. అంటే పిచ్చపనులు చేయరు అక్కడ. నేను చాలా శ్రద్ధతో ఉన్నటువంటి డ్రైవర్ని చూశాను. ముస్లిం డ్రైవర్ వచ్చేటండి, వాడు కూడా జాగ్రత్తగానే ఉన్నాడు అక్కడ. తురకాడు కూడా ఒకసారి, అంటే మేము తరచుగా వెళ్ళిన వాళ్ళం కాబట్టి ఒక్కొక్కసారి తెలియక ఓ తురకాడు వచ్చాడు. మాకు తురకాడని తెలియదు, ఎందుకంటే టోపీ లేదు, వాడు మాకు వల్లే బొట్టెట్టుకుంటున్నాడు కనుక. తర్వాత తెలిసింది వాడి పేరు సులేమాన్. నా తండ్రి నాయన, ప్రారంభంలో తెలుసుంటే వదిలేసేవాళ్ళమేమో, కానీ నువ్వు ఎంత భక్తుడు అని తెలియదు అన్నాను. అంత భక్తితో ఉన్నాడు వాడు కూడా. ఆ ప్రాంతానికి వాళ్ళు దేవభూమి అని పిలుస్తారు. ఆ ప్రాంతంలోనే ఒకప్పుడు మహానుభావుడు పాండురాజు తపస్సు చేసి ఋషులతో కలిసి కేదార ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వెడుతున్నప్పుడే ఋషులు ఆయనకి సంతాన ప్రాప్తికి వరమిచ్చారు. ఇది మనకి భారతంలో కూడా ఉంటుంది. హనుమంతుడికి నమస్కారం చేసుకుని తప్పక ఎవరైనా అటు నుంచి ప్రయాణం చేస్తారన్నమాట. అది హనుమత్పురం అంటే. ఆ పురానికి వెడుతున్నప్పుడు దేవతలంతా భూలోకానికి దిగి వచ్చి ఈ మహానుభావుడి శిరస్సు మీద పారిజాత పుష్పాలు వేసి పన్నీరు చల్లి గంధాన్ని పూసి అనేక విధాలుగా పూజ చేసి ఆ మధ్యలో ఒక పెద్ద సింహాసనం వేశారు. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీట ధారణ చేసి ఆ తర్వాత ఆయన్ని పూజించి హనుమత్పురానికి నువ్వే అధిష్టాన దేవతవన్నారు. ఆ సమయంలో 16,000 మంది బ్రాహ్మణోత్తములు, మంచి పండితులు ఈ కేదారేశ్వర దర్శనానికి అక్కడికి వచ్చారు. వెంటనే హనుమంతుడు వాళ్ళని పిలిచి, మంచి వ్యక్తులు దొరికారు నాకు, ఎవర్రా మీకు ఈ ప్రాంతం అంటే ఇష్టమేనా అని అడిగాడు. అదేమిటండి, ఇది దేవభూమి కదండి, మేము తరచుగా ఇక్కడి నుంచి వెళుతూ ఉంటాం, ఎక్కడో దక్షిణ దేశం నుంచి వచ్చాం, రామేశ్వరం నుంచి వచ్చాం, తరచుగా రామేశ్వరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేయడం కష్టం కనుక, ఎందుకంటే ప్రయాణం కాలినడకన రావాలి మాకు కష్టంగా ఉంది, వీలుంటే ఇక్కడే ఉండిపోవాలని కూడా అనిపిస్తోంది అన్నారు వాళ్ళు. నాకు కావలసింది అదే. రామచంద్రుడు ఈ పురం నాకు ఇచ్చాడు, పురంలో ప్రవేశించాను. 3 రోజులకు తక్కువ కాకుండా పురంలో నిద్ర చేయాలని శాస్త్రం కాబట్టి 3 రోజులు ఇందులో నిద్రిస్తాను. ఆ తర్వాత మీ అందరికీ తలో ఇల్లు ఇచ్చేస్తాను. ఈ పురము శాశ్వతంగా మీరు మీ వంశస్థులు అనుభవించండి. ఎవరైనా మీ దగ్గర పన్ను వసూలు చేయడానికి వచ్చినా, ఎంత గొప్ప మహారాజైనా, భవిష్యత్తులో ఎక్కడ నుంచి ఈ రాజ్యం దగ్గరకు వచ్చినా, వాడు మాత్రం మీ దగ్గర పన్ను వసూలు చేశాడా, వాడిని తన్ని అవతల బారేస్తాను. ఇక్కడ వాళ్ళకి పన్ను లేదు. మీకు చిత్రం చెప్పమంటారా, ఆ కొండ మీద కొంచెం ప్రాంతం ఎప్పటికీ మిగిలింది, హనుమంతుడి ఆలయం అది, అక్కడ ట్యాక్స్ వసూలు చేయరట. నాకు తెలిసింది విషయం, కిందన్న వాళ్ళ దగ్గర కాస్తో కోస్తో పనులు ఉంటాయి, కానీ ఆ కొండ మీద కాపురం ఉంటున్న వాళ్ళకి హనుమంతుడిచ్చాడని, హనుమత్పురం అని గవర్నమెంట్ తరతరాలుగా అక్కడ మాత్రం ట్యాక్స్ వసూలు చేయటంలా. అది విని ఆశ్చర్యపోయానమాట, మన పురాణాలను ఇప్పుడు కూడా నిలబెడుతున్నారు వీళ్ళు అని. ఒకవేళ ఎవరైనా ట్యాక్స్ వేద్దాం అనుకుంటే వాడు దుర్మరణం పాలైపోతాడు. ఒకే ఒక్కసారి ఒక ప్రైమ్ మినిస్టర్ కాలంలో దానికి బాగా వేద్దాం అనుకున్నారు, ట్యాక్స్ వేద్దామని ఏదో అనుకున్నారు. అలా అనుకోగానే ఆ తర్వాత ఆయనకి పదవి పోయింది, తర్వాత ఆయన బాంబు యాక్సిడెంట్లో చచ్చిపోయాడకంగా. కాబట్టి ఆ జోలికి అడలో ఎవరూ కూడా అంత జాగ్రత్తగా ఉంటారని పేరు. అందుకే భగవంతుడి విషయాలలో, ఆలయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సొమ్ము అంటే అంత తేలిక కాదు. గురువులు, బ్రహ్మవేత్తలు, దేవతలు ఇటువంటి వాళ్ళ సొమ్ము ఎంత ప్రమాదమో రాముడు కూడా నృగుడి చరిత్రలో చెప్పాడు కదండి. రాముడు నృగ చరిత్ర చెబుతాడు ఉత్తరకాండలో, అదే భాగవతంలో కూడా ఉంటుంది. పూర్వం ఒకసారి సాంబుడి వంటి కృష్ణుడి కొడుకులంతా ఆడుకుంటున్నారు, ఇంతలో బంతి వెళ్ళు నూతిలో పడింది. క్లుప్తంగా 2 ముక్కల్లో చెబుతున్నా అనమాట. ఆ బంతి కోసం నూతిలోకి దిగారు వాళ్ళు. నూతిలో నీళ్లు లేవు, కానీ పెద్ద తొండ ఉంది ఊసర వెళ్ళి. వాళ్ళంతా కంగారు పడి దాన్ని చేత్తో పట్టుకు లాగబోయారు. అస్సలు కదలలేదు, అంత బరువు ఉంది ఏకంగా అది. ఈలోపు ఈ గగ్గోలు విని కృష్ణుడు వచ్చి ఎడంచెత్తో తేలిగ్గాల పట్టుకుని బయట పారేశాడు. పారేయగానే వెంటనే ఆ తొండ కాస్త అందమైన పురుషుడిగా, మహారాజుగా మారిపోయింది. సకల మణిభూషణాలతో కూడిన ఒక గొప్ప రాజుగా. అన్నీ తెలిసిన కృష్ణుడు, నువ్వెవరివి అని అడిగాడు. ఇదే కథ యథాతథంగా మళ్ళీ రామాయణ ఉత్తరకాండలో రాముడు జరగబోయే కథ ముందు చెప్పాడనమాట. ఏ నిక్ష్వాకుతను జుడను నృగుడు నానే పారు క్షత్రియుండ. నన్ను ఇక్ష్వాకు పుత్రుణ్ణి నృగుడు అంటారు. డైరెక్ట్ ఇక్ష్వాకు మహారాజు కొడుకండి ఆయన. ఇక్ష్వాకుకి 10 కొడుకులు కదా. ఈ 10 మంది కొడుకుల్లో ఒక ఆయన నృగ చక్రవర్తి. ఈ నృగుడని పేరు కలిగిన నేను ఒకప్పుడు మంచి దానాలు చేయాలనుకుని లక్షల కొలది పాడి ఆవులు దానమిచ్చాను. కృష్ణ, పలుకుల తన్ను తాపగడ పాతక మందురటుండే, కానీ ఎవరైనా తనను తాను పొగుడుకోవడం పాతకం, కానీ అవసరం వచ్చినప్పుడు చెప్పుకోకపోతే తప్పు. అందుకు చెబుతున్నాను ఇప్పుడు నేను. అంతేగాని ఆత్మస్థుతి కోసం కాదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టచ్చు, భూమి మీద వాహనం వెడుతున్నప్పుడు లేగిన దుమ్ము కణాలు లెక్క పెట్టవచ్చు, చలికాలంలో ఆకాశం నుంచి కిందకి పడే మంచు బిందువులు లెక్క పెట్టచ్చు, కానీ నేను చేసినటువంటి దానములు గోదానాలు లెక్క పెట్టలేరు. అన్ని గోవులు దానమిచ్చాను. దురదృష్టవశాత్తు ఓసారి ఓ బ్రాహ్మడికి ఒక ఆవు దానమిచ్చాను. ఆ ఆవు వాడితో పాటు వెళ్ళింది, వాడు ఇంట్లో కట్టాడు. కట్టిన క్షణంలో ఆవు కట్టు తెంచుకొచ్చి మళ్ళీ నా మందలో కలిసిపోయింది. నాకు అది తెలియదు కదా, అందుకని ఆ గోవుని మర్నాడు ఇంకో బ్రాహ్మడికి దానమిచ్చాను. ఈ రెండో వాడి గోవుని పట్టుకెడుతుంటే ముందు దానం పుచ్చుకున్న వాడి గోవు కోసం వెతుక్కుంటూ వచ్చి వీడిని గట్టిగా పట్టుకుని, ఎరా దుర్మార్గుడ, బ్రాహ్మడి అయ్యుండి సాటి బ్రాహ్మడి యొక్క ఆవును ఎత్తుకుపోతావా అని తిట్టాడు. వాడికి మతిపోయి, నేను దొంగనెక్కడ అయ్యాను, నాకు రాజుగారు ఇచ్చారన్నట్ట. అక్కడి నుంచి ఇద్దరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు. చెడమడ చెప్పానుగా, చిన్న చిన్న విషయాలు కోపం తెచ్చుకుని యుద్ధం చేసేవాడికి ఎప్పుడూ పతనం తప్పదు. అందుకని కోపంతో రయ్యమని అరిచేసుకోకూడదు, ఉపయోగం ఏం లేదు. ఎంత శాంతం ఉంటే అంత మంచిది. ఇద్దరు తిట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చారు. మహారాజా, ఈ ఆవు నాకు ఇచ్చావు, వాడు నన్ను దొంగ అంటున్నాడు అన్నాడు ఈ రెండో వాడు. నిన్న నాకిచ్చి ఇప్పుడు మళ్ళీ వాడికి ఎలా ఇచ్చావన్నాడు ఈ మొదటి వాడు. అప్పుడు రాజుగారికి అసలు విషయం అర్థమయ్యి, అయ్యా పొరపాటు చేశానండి, ఆవు దానం ఇచ్చేటప్పుడు ఏదో ఒక ముద్ర వేసి ఇవ్వాలి, నేను ఇవ్వడం మర్చిపోయినట్టున్నాను, ముద్ర వేయలేదు, దాంతో గుర్తు తెలియలేదు, వెనక్కి వచ్చిన దాంట్లో కలిసిపోయింది, కావాలని చెయ్యలేదు, అది నా ఆవు అనుకుని రెండో వాడికి ఇచ్చాను, క్షమించండి అంటే పట్టుదల వచ్చిందిగా ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత మూర్ఖులుగా ఉంటారంటేనండి, కొంతమంది ఇక పట్టుదల వస్తే ఇక వాళ్ళని ఎవరు మార్చలేరు, అది భ్రష్టత్వం అన్నమాట. వాళ్లతో పాటు పక్కవాడికి కూడా నష్టమేది. మొదటివాడు, ఈ ఆవు బదులు ఏమిచ్చినా నాకు ఇదే కావాలి, ఇంక నేను పుచ్చుకొని అన్నాడు. అప్పుడు ఈయన రెండో వాడికేసి తిరిగి, ఆయన మొండిగా ఉన్నాడు కదండి, మీకు పుణ్యం ఉంటుంది, 100,000 ఆవులు ఇస్తాను, ఇది విడిచిపెట్టండి అన్నాడు. 100,000 కాదు, నీ రాజ్యం నాకు ఇచ్చినా నాకు ఈ ఆవే కావాలి, పట్టుదలంటే మాకు పట్టుదలే అన్నాడు ఆయన. అక్కడి నుంచి ఈయన్ని బతిమేలాడు, ఆయన్ని బతిమేలాడు, ఇద్దరూ మూర్ఖత్వంతో మొండివాదన చేసి నీ రాజ్యం అంతా మాకు ఇచ్చినా మాకు వద్దన్నారు అని ఇద్దరు వదిలేసిపోయారు చివరికి. దాంతో రాజుగారు బెంగెట్టుకున్నాడు. ఆనాడు ఇద్దరు బ్రాహ్మణులకి తెలియకిచ్చి ఆ గోవు మళ్ళీ నా దగ్గరే వాళ్ళు వదిలేయటం వల్ల బ్రాహ్మడు సొమ్ము తిన్న మహాపాపం నాకు వచ్చింది. దాంతో నేను చచ్చిపోయాక యమలోకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు గారు, నువ్వు చేసిన పాపం అనుభవిస్తావా పుణ్యం అనుభవిస్తావా అంటే ముందు పాపమే అనుభవిస్తానన్నాను. దాంతో ఆయన నన్ను ఢామ్మని భూలోకానికి తోసేశాడు. ఇదిగో కొండ చెలవనై ఈ పాడుబడిన నూతిలో కృతయుగం నుంచి ద్వాపర యుగం దాకా తొండగా ఏడుస్తున్నాను. చివరికి అప్పుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి, నాకు విముక్తి ఎప్పుడు అంటే ద్వాపర యుగంలో 28వ ద్వాపర యుగంలో రామచంద్ర ప్రభు కృష్ణుడిగా అవతరిస్తాడు, ఆ కృష్ణ పరమాత్మ నిన్ను ఎడం చేత్తో పట్టుకోగానే నీకు అసలు రూపం వస్తుంది అన్నాడు. ఇదిగో కృష్ణ నువ్వు పట్టుకున్నావు, అందుకే నాకు అసలు రూపం వచ్చింది, అందుకే నేను చెబుతున్నాను, ఎప్పుడు పొరపాటు కూడా విప్రుడు సొమ్ముని తెలిసి కానీ తెలియక కానీ అపహరించకూడదు బాబో, ఈ బుద్ధి వచ్చిందని అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. శ్రీకృష్ణుడు భాగవతం దశమస్కంధంలో పిల్లలకి అందరికీ చెప్పి, విషము విషమౌను విప్రసొంబు విషము వినుడి అన్నాడు ఆయన. విషం ఒక్కసారి తాగితే ఆ క్షణమే చచ్చిపోతాడు, కానీ విప్రుడి సొమ్ముందే ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా వంశాన్ని నాశనం చేస్తుంది, ఆ విషం కంటే ఈ విషమే ప్రమాదము అన్నాడు ఆయన. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా విప్రుల సొమ్ము ఒకటి, దేవతల సొమ్ము ఒకటి. దేవతల సొమ్ముకు సంబంధించిన కథ కూడా రామాయణ ఉత్తరకాండలో ఉంటుంది, రామచంద్ర ప్రభు కొలువులో జరిగింది. రాముడు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక ధర్మగంట వేళ్లాడగట్టాడు అక్కడ. ఈ ధర్మగంటను అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరైనా ఒకసారి అలా టింగురు కొడితే ఆ గంట కొట్టిన వాడిని రాముడి దగ్గర ప్రవేశపెడతారు. ఎందుకంటే ఆ గంట కొట్టేవాడు కష్టం ఉంటేనే కొట్టాలి, అనవసరంగా కొడితే చెరసాల శిక్ష. అందుకని ఎవరూ కూడా సహజంగా రాముడి పరిపాలనలో కష్టం లేదు, గంట కట్టారే కానీ గంట ఒకడూ కొట్టలేదు, హాయిగా ప్రశాంతంగా సాగుతోంది. ఒకరోజు రాముడు కొలువులో ఉండగా టింగుని గంట మోగింది. ఈ గంట ఎవరు కొట్టారా అని రాముడు వెంటనే లక్ష్మణుడిని బయటికి పంపాడు. బయట ఒక కుక్క ఉంది, మనుషులు ఎవరూ కొట్టలేదు, కుక్క కొట్టింది పాపం. రామ కుక్కకు మాత్రమే గంటకున్న తాడు పట్టుకుని నోటితో టిక్కను కొడుతోంది, ప్రస్తుతం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వారు ప్రొఫెసర్ సునకారావు గారు అనగానే ఆయనే లోపలికి ప్రవేశపెట్టు అన్నాడు రాముడు. వెంటనే కుక్కను లోపల ప్రవేశపెట్టారు. ఆ కుక్కకు మూతంతా పగిలి నెత్తురు వస్తుందన్నమాట పాపం. ఎవరైనా మనుషులైతే వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటారు, కానీ ఇక్కడ ఉన్నదేమో కుక్క. ఈ కుక్క కష్టం ఎలా వచ్చిందో ఏమిటో తెలుసుకోవడానికి భటులు ఎవరినైనా పంపుదామా లక్ష్మణ అనేలోపు కుక్క అంది, నీకు ఆ కష్టం అక్కర్లేదు రామా, ఐ కెన్ స్పీక్ ఇన్ మానవ లాంగ్వేజ్ అంది, మనుష్య భాషలో మాట్లాడగలనంది, మాట్లాడే కుక్క అన్నమాట, అయితే పర్వాలేదు ఏమొచ్చింది నీకు కష్టం అన్నాడు రాముడు. ఏం చెప్పమంటా ప్రభు, ఇక్కడికి దగ్గరలో ఒక 10 మైళ్ళ దూరంలో ఒక పాడుపడిపోయిన సత్రం ఉంది, పాడుపడిపోయిన వాటిని కూల కొట్టకుండా మీ బొట్టి వాళ్ళు ఎందుకు అట్టే పెడతారంటే కుక్కలు జంతువులు బతుకుతాయని, నిజంగా అందుకనే పూర్వం అట్టే పెట్టేవారు అనమాట శిథిలావస్థకు వస్తే, అందులో పాపం ఈ అల్పజీవులు బతుకుతాయని. నేను ఆ పాడుపడిన సత్రంలో ఉండే ఒక కుక్కని, నల్లగా ఉంటాను నేను, ఏదో ప్రజలు పారేసి ఎంగిరి మెతుకులు తింటూ ఉంటాను, అడవిలోంచి వెళ్లే వాళ్ళు అప్పుడప్పుడు నన్ను చూసి జారిపడి ఏదో తుంచి వేస్తారు, వాటితో బతుకుతున్నాను. ఇవాళ మధ్యాహ్నం పూట హఠాత్తుగా ఒక సన్యాసి వచ్చాడు, వాడి చేతిలో దుడ్డుకర్ర ఉంది. వాడు రావడంతో హఠాత్తుగా ఎందుకో వెనక ముందు చూడకుండా కర్రతో నా మూతి పగలగొట్టేశాడు, అన్యాయంగా నువ్వు నా మూతి పగలగొట్టాడు, నన్ను ఈ విధంగా హింసించి చిత్రహింస పెట్టాడు వాడు దుర్మార్గుడు, చూసావా పళ్ళు ఊడిపోయాయి నెత్తురు వచ్చేస్తోంది, నేను మాట్లాడగలుగుతున్నాను కాబట్టి చెప్పాను, లేకపోతే నాకు ఎంత కష్టం, సెప్టిక్ అయి చచ్చిపోనా నేను, నాకు ఎవడన్నా టిట్లెట్ సింగిల్ ఇంజెక్షన్ చేస్తారా అసలు అని పాప అది చాలా కష్టంతో తన కష్టమంతా చెప్పుకుంది బాధపడుతూ. రాముడు అన్నాడు, నీవు చెప్పింది విన్నాను, అనవసరంగా ఓ సన్యాసిని కొట్టాడు, హింసించాడు, అన్నం తినకుండా నిన్ను బాధ పెట్టాడు, ఎందుకని నీ పళ్ళు ఊడే కనుక నువ్వు అన్నం తినలేవు కనుక, ఇది నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మరి వాడి వెర్షన్ కూడా వినాలి కదా, నువ్వంటే అవతలవాడి మీద కోపంతో చెప్పుండొచ్చు, కాబట్టి ఇద్దరూ పక్కపక్కనుంటే ఎవరిది ధర్మమో ఎవరిది అధర్మమో తేల్చుకుని అప్పుడు నేను శిక్షిస్తాను అని ఎవరక్కడా సన్యాసిని తీసుకురండి అన్నారు. సన్యాసి గారిని తీసుకొచ్చారు. సన్యాసి రాగానే రాముడికి వణికిపోతూ దండం పెట్టాడు. నమస్కారం తర్వాత, ఈ కుక్కను నువ్వు కొట్టావని ఆ కుక్క చెబుతోంది, నువ్వెందుకు కొట్టావు, అదేమన్నా నేను కొరకడానికి వచ్చిందా, కరవడానికి వచ్చిందా, లేక మొరిగిందా, లేక నీ దగ్గర ఉన్న అన్నం తినేసిందా అని అడిగాడు. రామచంద్ర, ధర్మాత్ముడివి, నీ దగ్గర అసత్యవాడను ఉన్నదన్నట్టుగా చెబుతున్నాను, అది అసలు నా దగ్గరికే రాలేదు, కానీ ఎందుకో దాని మూతి దాని నల్లదనం చూడగానే నాకు కసి వచ్చేసింది, పైగా ఈ పూట నేను భిక్షాటనకి వెడితే ఒక్కడూ ఎక్కడ ఒక బూరి కానీ గారి కానీ ఇంత అన్నం కానీ వెయ్యలేదు, ఒక పక్కన భిక్ష దొరకలేదనే కసి, దానికి తోడేమో ఎండ, ఈ రెండింటితోటి బాధపడుతున్న సమయంలో ఎదురుగుండా కుక్క కనబడగానే భయం వేసి అనవసరంగా కుక్కను కర్రతో కొట్టాను, తప్పు నాది అన్నాడు. ఏ జీవిని అన్యాయంగా కొట్టకూడదు, అందులో కుక్కలను అసలు కొట్టకూడదు, మహాపాపం, ఈ పాపానికి శిక్ష వెయ్యాలి, కానీ ఇప్పుడు నేను వెయ్యను శిక్ష, ఎందుకనంటే ఈ కుక్క మాట్లాడగలుగుతోంది కనుక తీర్పు చెప్పే ఉద్దేశం దానికే ఇచ్చేస్తున్నాను, అధికారం దానిదే అని కుక్కకేసి తిరిగి, ప్రొఫెసర్ సునకారావు గారు ఈయనకి ఏం శిక్ష వెయ్యాలో మీరే వెయ్యండి అన్నాడు రాముడు. కావాలనే దానికి ఇచ్చాడు, చూద్దాం ఏం చేస్తుందోనని. అయినా ధర్మాత్ముడు, ఒకవేళ అదేదైనా పొరపాటు చేస్తే సరిదిద్దగలడు, అందుకే కుక్క కుక్క శిక్ష నువ్వే వెయ్యను కానీ, ఇప్పుడు ఈ కుక్క ఏకాదిగా చూసి కాలంజరము అని ఇక్కడికి దూరంగా ఒక 40 మైళ్ళ దూరంలో ఒక గ్రామం ఉంది, ఆ కాలంజరంలో ఓ పెద్ద మఠం ఉంది, ఆ మఠానికి 10,000 కోట్ల మూలధనం ఆస్తి ఉంది, ఆ మఠానికి ఈయన తీసుకెళ్లి అధ్యక్షుడిని చేయండి అంది. వెంటనే ఆయన పొంగిపోయాడు సన్యాసి, ఈ కుక్కను కొట్టినందుకు ఎంత శిక్ష, అబ్బో అబ్బో అనుకున్నాడు, ఎందుకంటే ఆ మఠానికి 10,000 కోట్ల ఆస్తి ఏకంగా ఆ రోజుల్లో బంగారం ఓ ఎడా తెడా ఎడా పెడా ఉన్నాయి, ఇవన్నీ అనుభవించవచ్చు కదా అనుకుని సంతోషంగా పొంగిపోయాడు. ఆ మఠానికి అవడధ్యక్షుడైన వాడిని పల్లకీలో ఊరేగించి తీసుకెడతారు, అందుకని పల్లకీ వచ్చింది వీడిని ఊరేగింపుగా తీసుకుపోయారు. ఇప్పుడు ప్రజలందరూ తెల్లబోయి, ఏమండి పాపాలు చేసిన వాళ్ళందరికీ ఇలాగ అధ్యక్ష పదవి ఇస్తే ఎలాగండి బాబు, ఈ కుక్క ఈ శిక్ష వేయడం ఏమిటి, మీరేమో దాన్ని ఆమోదించడం ఏమిటి, ఇలా అయితే రేపటి నుంచి ధర్మం ఏమవుతుంది అధర్మం పెరగదా అంటే, నన్నెందుకు అడగడం, ఎదురుగుండా శిక్ష వేసినటువంటి న్యాయాధిపతి గారిని సునకారావు గారిని అడగండి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ కుక్క కుక్క నీ కుక్క బుద్ధి బానిచ్చేవు కాదు ఇదేం శిక్ష అంటే, అప్పుడు ఆ కుక్క అంది, మీరేం కంగారు పడకండి, నేను క్రితం జన్మలో ఆ అధ్యక్షుడిని నేనే, ఆ కాలంజర పీఠానికి అక్కడ ఉన్నప్పుడు బాగా బంగారాన్ని పట్టుకుపోయి చేతులకు వేసేసుకున్నాను, మావిడి మెళ్ళో గొలుసులు వేసి పులుసు చేసుకున్నాను, శుభ్రంగా రోజు దద్దోజనం రాగానే నేనే తినేసేవాడిని, ఈ విధంగా బాగా మఠం సొమ్ము తిని 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 పాపాలు చేసి ఈ జన్మలో కుక్కనయ్యాను, నేను ఆ పాపానికే ఇన్ని జన్మలుగా కుక్క జన్మతో నానాయాతన అనుభవిస్తూ ఉంటే వీడు పరమ పాపాత్ముడు గనక నాకంటే ఇంకా ఎక్కువ తింటాడు, ఇక వీడికి 1,000 జన్మలైనా కుక్క జన్మే ఖాయం, నెక్స్ట్ వీడే, ఇక వీడి మూతి పగలగొడతారు జనాలు, అందుకని ఇంతకంటే శిక్ష ఏం కావాలి అంది. అందుకని దేవస్వాన్ని అంత జాగ్రత్తగా చూసేవారు. లేకపోతే మహాత్ములు ఎంత జాగ్రత్తగా ఉండేవారండి, దేవబ్రాహ్మణ మాన్యములు విడిచి అని స్వయంగా హరిశ్చంద్రుడు దానం చేసే ముందు విశ్వామిత్ర దేవబ్రాహ్మణ మాన్యాలు మాత్రం పనికిరావన్నాడు. అందుకని ఏం చేశాడన్నమాట, ఇప్పుడు హనుమంతుడు 3 రోజులు అక్కడ ఉండి, ఇదిగో ఈ ప్రాంతమంతా ఓ బ్రాహ్మణోత్తవుల్లారా మీకు ఇచ్చేస్తున్నాను, ఇది కలియుగాంతం వరకు ఇక్కడ మాత్రం ఎవరూ మీ మీద పన్ను వసూలు చెయ్యరు, వసూలు చేస్తే వాడు భ్రష్టుడు అవుతాడు, దీన్ని స్వేచ్ఛగా అనుభవించండి అని ఆ పురం మొత్తం అంతా విప్రులకి హనుమంతుడు దానమిచ్చేశాడు. దాన శాసనం కూడా ఒక శిలాశాసనం వేసేసి విప్రులు ఆనందపడి హనుమంతుడిని పూజించి హనుమంతుడు వెళ్ళిపోగానే మధ్యలో పెద్ద ఆలయం కట్టారు. ఆ విగ్రహం అప్పటిదన్నమాట, ఇప్పటికి కూడా ఆ శిలా విగ్రహం ఉన్నది, కానీ గుళ్ళు మారుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆ మధ్యన ఆచ్ఛాదన కూడా పోయింది, చుట్టూ ఉన్న ఆలయం శిథిలం అయిపోయి తీసేశారండి, విగ్రహం బయటకు కనబడుతోందన్నారు. ఎందుకంటే ఈ మధ్య నేను వెళ్ళలా, 4 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు చూడాలి. కానీ ఇప్పటికీ ఆలయం, ఆ విప్రులు కట్టిన ఆలయం ఉన్నది. అప్పుడు విప్రులు హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ధ్యాన శ్లోకాలు రచించి పఠించారు. అది పంచముఖ హనుమ ధ్యాన శ్లోకం. ఆనాడు ఆ బ్రాహ్మణోత్తములు ఎప్పుడో రాముడు నిర్మాణం చేయించినటువంటి ఆలయం దగ్గర ఒక ధ్యాన శ్లోకం వాళ్ళు రాసిస్తే దాన్ని పరాశరుల వారు గ్రంథస్థం చేశారు. పరాశర సంహితలో 84వ పేజీలో ఉండే అపూర్వ ధ్యాన శ్లోకం అన్నమాట ఇది. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్య వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైః అసిఖేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీన్హలం ఖట్వాంగం ఫణిభూరుగం దశభుజం సర్వ